సాయంత్రం ఏలూరులో వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు ప్రవచనం. రేపు సాయంత్రం ఏలూరులో రామచంద్రరావు పేట వెంకటేశ్వర స్వామి దేవాలయం సాయంత్రం 6 గంటలకు ప్రవచనం. మీరెవరో ఏలూరు రావద్దు, రేపు రావద్దని చెప్పడానికి చెబుతున్నాం, రమ్మని చెప్పడానికి కాదు. ఇంకేదంటే 6 తర్వాత ప్రవచనం అయినప్పటికీ 8 అవుతుంది, బాగా శీతాకాలం చలికాలం ఇబ్బంది పడతారు. ఈ నెల జనవరి 30 వాల్మడ్లో మీటింగ్ ఉంది. రేపు సాయంత్రం ఏలూరులో జనవరి 30 వాల్మడ్లో ప్రవచనం ఉంది. వాల్మడ్ సీతమ్మ జ్ఞాపకార్థం ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. జనవరి 31 జనవరి ఇప్పుడు ఈ రేకులన్నీ చేయించేస్తున్నాం. రమణకేంద్రం పైన రేకులన్నీ చేయించేసి మళ్ళీ కొత్త రేకులు వేస్తున్నాం. సరే సిమెంట్ పనులు కూడా చిల్లర పనులు ఉన్నాయి, చిన్న పనులు అన్నీ జనవరిలో ఫిబ్రవరిలో అన్నీ చేయించేస్తాం. తర్వాత ఇక్కడ 1 మార్చి నుంచి మీటింగ్లు ప్రారంభం అవుతాయి. అయితే అవసరమైతే మీ ఇతర గ్రామాల్లో తగ్గించి జిన్నూరులోనే నెలకు 2 మీటింగ్లు పెడదాం అనుకుంటున్నాం. ఇతర గ్రామాల్లో కొన్ని మీటింగ్లు తగ్గిందామని అనుకుంటున్నాం, ఇతర ప్రాంతాలకు వెళ్తాం. తర్వాత ఫిబ్రవరి 4వ తేదీని సఖినాడిపల్లి, ఫిబ్రవరి 4వ తేదీ సఖినాడిపల్లి, ఫిబ్రవరి 12 మహాశివరాత్రి. దాని మహాశివరాత్రి అని ఎందుకన్నారంటే నెలకోసారి శివరాత్రి వస్తుంది. నెలకోసారి శివరాత్రి దాన్ని మాస శివరాత్రి అంటారు. తర్వాత ఫిబ్రవరి 12వ తేదీ మహాశివరాత్రి అంటే శివుడు లింగోద్భవం చేసినటువంటి కాలం అది. అది చించినాడు, ఈ సంవత్సరం చించినాడులో ఉంటుంది మహాశివరాత్రి. ఫిబ్రవరి 12వ తేదీ ఈ సంవత్సరం చించినాడులో కార్యక్రమం. తర్వాత ఫిబ్రవరి 21 భీమవరం శివ కళ్యాణ మండపంలో, ఫిబ్రవరి 21వ తేదీ భీమవరం శివ కళ్యాణ మండపంలో. బహుశా అప్పటికి ఈ బిల్డింగ్ పని అంతా అయిపోతుంది. ఫిబ్రవరి 21 ఏలూరులో మీటింగ్ ఉన్నది, అది సాధువుల మీటింగ్. మీరు కూడా రావచ్చు. ఏలూరులో ఉంది మీటింగ్ 1వ తేదీని. ఫిబ్రవరి 29 1 మార్చి కూడా 2 మీటింగ్లు ఉన్నాయి, 2 సాధుల మీటింగ్లు. అది నేను 1 మార్చి మధ్యాహ్నం అక్కడ 3-4 టైంలో మాట్లాడతాను. అంటే అక్కడ గృహస్థుల కంటే సాధువులు ఎక్కువ ఉంటారు. అది మలయాళ స్వాముల వారి తరఫున ఆశ్రమం తరఫున ఏర్పాటు చేసే మీటింగ్ ఏలూరులో ఫిబ్రవరి 29 1వ తేదీ. సరే ఆ మీటింగ్లో తగాదు చెబుతాం ప్లేస్, అది ఏలూరు మీటింగ్ల వివరాలు భీమవరంలో చెబుతాం ఆ వివరాలు. సరే మీటింగ్ల వివరాలు ఆ ఏలూరు ప్రాంతం ఉన్న వాళ్ళు రావచ్చు రేపు సాయంత్రం 6 గంటలకి, దూరాంచి శ్రమపడి రావద్దు. ఈ రోజున ఓం నమో భగవతే శ్రీ రమణాయ, 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 ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఈరోజు 130వ జయంతి. శరీరం ఉంటే జన్మదినోత్సవం అంటారు, శరీరం పడిపోయాక జయంతి అంటారు. శరీరం ఉండగా జయంతి అంటారు, జన్మదినోత్సవం అంటారు. అంతే ఈరోజు 130వ జయంతి. ఆయన తిరుచూరి శివక్షేత్రం, అది ఇప్పుడు కామరాజనగర డిస్టిక్ట్. దాని ఇప్పుడు ఆ తిరుచూరి అనే గ్రామం అంటే భగవాన్ శరీరం తీసుకున్న గ్రామం తిరుచూరి. అది ఇప్పుడు కామరాజనగర్ డిస్టిక్ట్ లో ఉంది. మదురాయికి 2 గంటల ప్రయాణం, మదురాయికి దగ్గర. ఆయన తిరుచిలో శరీరం తీసుకున్నారు, తర్వాత మదురాయిలో చదువుకున్నారు, మదురాయి మిషన్ హై స్కూల్లో చదువుకున్నారు. మదురాయిలో మిషన్ హై స్కూల్లో చదువుకుని అప్పుడు ఆయన 10th క్లాస్ ఏదో చదువుతా అంటే దైవికంగా, అంటే అది దేవరహస్యం. అది అంటే ఎప్పుడో మీరు 100 సంవత్సరాల కిందకి చేసిన పుణ్యం ఇప్పుడు ఫలించవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా మంచి చేశారనుకోండి, ఇవాళే ఫలించకపోవచ్చు, ఈ జన్మలో ఫలించకపోవచ్చు, ఇంకో 10 జన్మల తర్వాత ఫలించవచ్చు. అంచేత మంచి చెయ్యాలన్నప్పుడు ఆలస్యం లేకుండా తొందరగా చేయటం మంచిది. అంటే మనం మంచి చెయ్యాలన్నప్పుడు శీఘ్రంగా వేగంగా చేయటం మంచిది. ఆయన ఎప్పుడో ఆ పూర్వజన్మలో ఎప్పుడో చేసిన సుకృతం ఆయన 10వ తరగతి చదువుతాంటే ఫలించింది. ఆయన అది ఆయనకి అక్కడ 17 సంవత్సరం ఎంత వయసు ఉంటుంది, 16వ సంవత్సరం ఆ వయసులో తిరిచి మదురాయిలో. మదురాయి అనేది మీనాక్షి క్షేత్రం, శక్తి క్షేత్రం. మదురాయిలో దేవు శివుడి పేరు సుందరేశ్వరుడు, అమ్మవారి పేరు మీనాక్షి, అది శక్తి క్షేత్రం. సుందరేశ్వరుడు 64 లీలలు చేశాడు. శివుడు మదురాయిలో సుందరేశ్వరుడు 64 లీలలు చేశాడు. 64 లీలలు చేస్తే ఆయన గౌరవం రాలేదు, మీనాక్షి గౌరవం వచ్చేసింది. మదురాయి సుందరేశ్వరుడు అని ఎవరు అంటారు, మధుర మీనాక్షి అంటారు. కష్టపడి చేసింది ఆయన గౌరవం మీనాక్షికి. నేను తమిళనేసిన అడిగాను, అదేంటంటే అక్కడ మహిమను చేసింది శివుడు, ఈ మీనాక్షి ఏంటి, మీనాక్షిని ఓడించిన ఉదయిస్తున్నారు, ఈ మీనాక్షికి ఏ గౌరవం అంటే అది మాకు తెలియటం లేదన్నారు. తమిళనేసిన అడిగితే అంటే 64 లీలలు చేశాడు అక్కడ సుందరేశ్వరుడు. ఆ మీనాక్షికి మట్టికి అక్కడ ఎక్కువ గౌరవం అక్కడ మదురాయిలో. అంచేత అది తమిళనాడు సంస్కృతికి కేంద్రం, అక్కడ శుద్ధ తమిళ మాట్లాడతారు. మదురాయిలో అంటే కృష్ణుడి జన్మదినం మధుర, దాన్ని మధుర అంటారు, దీన్ని మధురాయి అంటారు తమిళనాడు. ఆ మధురాయి క్షేత్రంలో, శక్తి క్షేత్రంలో, మీనాక్షి క్షేత్రంలో ఆయనకి ఆత్మజ్ఞానం కలుగును. ఎవరికి, రమణస్వామికి. ఆయన ప్రయత్నం లేకుండా, అంటే అసలు మనకి వడ్ల గింజ మొన ఎంత ఉంటుందో, వడ్ల గింజ మొన ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా బ్రహ్మ పదార్థం మన హృదయంలో ఉంటుంది. అంటే మనం అందరం పెద్దవాళ్ళు అయిపోవాలనుకుంటాం, కానీ చిన్నవాళ్ళం అవ్వాలనుకో, అది చిన్నవాళ్ళకే దొరుకుతుంది, పెద్దవాళ్ళకి దొరకదు. అదే మన స్మాల్ ఐ కింద ఉండాలి, లిటిల్ ఐ కింద ఉండాలి. అది సూక్ష్మాతి సూక్ష్మం. ఏది వడ్ల గింజ మొనకంటే ఇంకా సూక్ష్మంగా ఉంటుంది ఆ వస్తువు. ఆ సూక్ష్మాతి సూక్ష్మం ఎవరికైతే సత్వగుణం ఉందో, మేము 4 గుళ్ళలో తల ఎత్తికి తిరగాలి, 4 గుళ్ళలో గౌరవం సంపాదించాలి, 4 గుళ్ళలో పేరు సంపాదించాలి, మేము ప్రామినెన్స్ సంపాదించాలి, మేము ఏదో పొజిషన్ సంపాదించాలి, సంఘంలో గౌరవం సంపాదించాలి, ఇలా అనుకునే భక్తులకి 1 కోటి జన్మలు ఎత్తిన వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదు. అది పూజలు చేయొచ్చు, పుణ్యాలు చేయొచ్చు. పూజలు చేస్తే పుణ్యం వస్తుంది. కృతి మహోదో పతన కారణం, ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. మీరు ఏదైనా పాపం చేస్తే దాని ఫలితం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. అలాగే పుణ్యం చేస్తే దాని తాలూకు ఫలితం వస్తుంది, అది అనుభవించాక పోతుంది. అంటే కాల ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతాయి. మీకు అర్థమవుతుందే, మనం 100 కోట్లు డబ్బు సంపాదించామనుకోండి, మన దగ్గర 100 కోట్లు డబ్బు ఉండదు, ఈ డబ్బు ఎలా పోతుంది అనుకుంటాం. మీకు అర్థమవుతుందే, ఆ డబ్బు సంపాదించేటప్పుడే ఎలా పోవాలో కూడా ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. ఈ రహస్యం ఎవరికి తెలియదు. మహారాజ్యాలు కొట్టిపోయినాయి, బ్రిటిష్ సామ్రాజ్యం, మొఘలాయ సామ్రాజ్యం, రెండు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు పరిపాలించిన వాళ్ళు కాల ప్రవాహంలో కొట్టుకుపోయారు. అంటే ఇప్పుడు మనకు ఏదైనా అధికారం వచ్చిందనుకోండి, మంత్రి పదవి వచ్చిందనుకోండి, ఇంక ఇలాగా ఉండిపోతుంది అనుకుంది, అది రేపే పోతుందని మనకు తెలియదు. పోతుంది కాల ప్రవాహంలో, అది పోతుంది. ఒక కాలం మనకి డబ్బు తీసుకొస్తుంది, ఇంకో కాలం తీసిపోతుంది. ఒక కాలం మనకి అధికారం తీసుకొస్తుంది, ఇంకో కాలంలో వెళ్ళిపోతుంది. ఒక కాలంలో మనకు శరీరం వచ్చింది, ఇంకో కాలం ఈ శరీరాన్ని తీసిపోతుంది. అన్ని కాల ప్రవాహంలో అన్ని కొట్టుకుపోతాయి, సామ్రాజ్యాలే కొట్టుకుపోతాయి. ఇప్పుడు మనకు 1,000 కోట్ల డబ్బుంది అనుకోండి, ఎన్ని తరాలు తింటే పోతుంది, చాలా తరాలు తినొచ్చు, ఈ 1,000 కోట్లు ఎలా పోతుంది పోవాలని అనుకుంటాం. కానీ రహస్యం ఏంటంటే ఆ 1,000 కోట్లు సంపాదించేటప్పుడు ఇది ఎప్పుడు పోవాలో ముహూర్తం పెట్టాక వీళ్ళు సంపాదన ఇస్తారు. అది సృష్టి రహస్యం. అదేంటది సృష్టి రహస్యం? వచ్చేటప్పుడు ఎంత వేగంగా వస్తుందో, పోయేటప్పుడు కూడా అంత వేగంగానే పోతుంది. ఇది ఎంత ఎంతమంది తింటే తరుగుతుందని ఉరికి ఇటువంటి కాకులు లెక్కలు వేసుకుంటాను, తినక్కర్లేదు, గాలికి పోతుంది. గాలికి వస్తుంది, ఒక గాలికి వస్తుంది, ఇంకో గాలి మన శరీరమే పోతుంది కదా. ఎక్కడో ఇప్పుడు మన శరీరానికి బయట ఉన్నది పోవటం అని చెప్పు, మన శరీరమే పోతుంది కదా. నా శరీరమే నా గౌతమ బుద్ధుడు అనుకోడు, నా శరీరమే నాది కానప్పుడు సృష్టిలో ఏది నాదవుతుంది? నా శరీరమే నాది కానప్పుడు ఏది నాదవుతుంది అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. అంచేత ఎవ్రీడే ట్రై టు రినౌన్స్ ప్రామినెన్స్. ఇది సూత్రం, ఇది లెక్కల్లో సూత్రాడు ఎలాగో ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఎవ్రీడే ట్రై టు రినౌన్స్ ప్రామినెన్స్ అంటే అందరికీ గొప్పవాళ్ళ కింద ఉండాలంటుంది, కానీ చిన్నవాళ్ళ కింద ఉండాలని ఉండదు. అందరం పెద్దవాళ్ళు అయిపోవాలి, పెద్దవాళ్ళు అయిపోవాలి, మన పేరు అందరికీ తెలిసిపోవాలి, మన పేరు అందరికీ తెలిసిపోవాలి అని అనుకుంటాం. ఇది మన పేరు అందరికీ తెలిస్తే ఏమో దుమ్ము వస్తుంది మనకి, ఏమొస్తుంది దానికి దుమ్ము వస్తుంది. అలా కాదు, మనం సమాజంలో కానీ బయట కానీ ఎక్కడ ఏ పరిస్థితుల్లో ప్రముఖ స్థానంలో ఉండాలి, ఆ ప్రముఖ స్థానం సంపాదించాలి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎవరికి ఆత్మజ్ఞానం రాదు. ఈ సూత్రం ఎవ్రీడే ట్రై టు రినౌన్స్ ప్రామినెన్స్ అంటే కొంతమంది ఇంట్లో కూడా పెత్తనం చేయాలని సరదా పడతా ఉంటారు. అంటే పెత్తనం అవసరమైతే సలహా చెప్పొచ్చు. కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటిని మేనేజ్ చేసినా వాళ్ళు మేనేజర్ కింద కనపడరు. ఇంటికాడ మేనేజ్ చేస్తా ఉంటారు, మేము మేనేజ్ చేస్తున్నాం అనేటువంటి భావన వాళ్ళకి రానివ్వరు. ఎవరికి? ఇంటి వాళ్ళకి రానివ్వరు. అది తెలివితేటలుగా అది వైజ్ బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్ అది. కొంతమంది అంటే ఇప్పుడు కృష్ణుడు అన్నాడు గీత ఏమని చెప్పాడంటే, ఈ నరకానికి వెళ్ళి ద్వారాలు 3 ఉన్నాయి, అది చాలా పెద్ద ద్వారాలు, గెంటికి వెళ్ళక్కర్లేదు, ఖాళీగానే ఉంటాయి. ఒకరినొకరు గెంటికి వెళ్ళక్కర్లేదు, సినిమా గేట్లే ఉండదు, చాలా విశాలంగా ఉంటాయి. ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ నడకానికి వెళ్ళి వాళ్ళకి పెద్ద గేట్లు పెట్టారు, చిన్న గేట్లు కదా, జనం ఎక్కువ వెళ్తారు కదా నడకానికి, అని పెద్ద గేట్లు పెట్టారని గీతలో కృష్ణ భగవంతుడు చెప్పాడు. భగవాను వాచ ఏంటంటే కామము క్రోధము లోభము, కామము క్రోధము లోభము, ఈ 3 గేట్లు అంటే కామం అంటే కేవలం స్త్రీ పురుష సంబంధమే కాదు, కోరిక ఏ కోరికైనా కామం. అంటే ప్రపంచంలో నాకు ఇది కావాలి అది కావాలని ఏదో అనుకుంటా ఉంటాం కదా, అదంతా కామం. అది ఉన్నదంతా మన హృదయంలో ఉంది, మనదంతా మన హృదయంలో ఉంది. ఇప్పుడు మనం కోరుకోవటం వల్ల ఏది రాదు, కోరుకోవటం మానేస్తే మన ప్రారంభంలో ఉన్నది పోదు. ఆ సిద్ధాంతం నీకు అర్థం అవ్వాలి. ఏదైనా సరే మన దేహ ప్రారంభంలో ఉందనుకోని వచ్చి యోగం ఉందనుకోండి, మన కోరికతో సంబంధం లేకుండా వస్తుంది. మనకి కోరిక ఉందనుకోండి, మన ప్రారంభంలో వచ్చి యోగం లేదనుకోండి, బంగారపు కొండ మీద దొరికినా ఏమి అంటుకోదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. డిజైర్ డజ్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. కోరిక వల్ల ఏమి రాదు. అంటే మన దేహ ప్రారంభంలో ఏది ఉంటే తప్పించుకోలేము. మీకు అర్థం వచ్చింది? ఉన్నది వస్తుంది, లేనిది మనం పురుగుకుందామన్న ప్రయత్నం చేసినా రాదు. అంటే మీ ప్రారంభంలో ఉంటే అది మీ కోరికతో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. మీ ప్రారంభంలో లేకపోతే కోరిక పెట్టుకున్నది మీకు రాదు. అంచేత కామం అంటే కేవలం స్త్రీ పురుష సంబంధం అనేది కాదు, కోరికను అంటే వస్తువు ఎక్కడే ఉన్నది. వస్తువు ఎక్కడ ఉంది? ఎక్కడ మన హృదయంలో ఉందండి. మనం అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అంటే మన హృదయంలో ఉన్న బంగారాన్ని వదిలేసి మనం బయట ఉన్నట్టు పెంకు ముక్కల కోసం బంగారు పెంకు ముక్కలు సీసా పెంకు ముక్కలు మామూలు పెంకు ముక్కల కోసం వెతుక్కుంటున్నారు. నీకు అర్థం వచ్చిందా? హృదయంలో ఇక్కడ బయట ఏమి లేదు, బయట ఏదో ఉన్నట్టు ఉన్నట్టు అనిపిస్తుంది, బయట ఉన్నట్టు అనిపిస్తుంది. అంచేది మన సత్వగుణం పెంచుకుని బుద్ధి సూక్ష్మత పెంచుకుంటే ఆ బుద్ధి సూక్ష్మత లోపల వస్తువు ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో మన బుద్ధి సూక్ష్మత పెంచుకోవాలి. అంటే మన సటిల్ ఇంటలెక్ట్ అది అది గ్రహించాలి. లోపల వస్తువుని బయట ఏమి లేదని ముందు అర్థం అవ్వాలి. మనకు బయట ఏదో ఉంది ఏదో ఉంది అనిపిస్తుంది, మన కోరికల్ని బట్టి అలా అనిపిస్తా ఉంటుంది. మన కోరికల్ని బట్టి ఒకటి కామము, రెండు ఏంటి కోపము, రెండు కోపం, మూడు లోభత్వం. ఇది మూడు నరక ద్వారాలు. అంటే మీరు సాధన చేసి నేను ఎలాగా మీ అందరి హృదయాల్లో ఉన్నాను, ఈ మూడాట్ల వల్ల మీకు నేను కనపడటం లేదు, అందరి హృదయంలో ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను, అంటే అంతటా ఉన్నాను, మీ హృదయంలో కూడా ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను. ఎలా ఉన్నాను? అంతర్యామిగా ఉన్నాను. మీ హృదయంలో ఉన్న వస్తువు తెలుసుకున్నాక అంతటా ఉన్నది, మీ హృదయంలో ఉన్నది ఒకటంటే ఒకటని తెలుస్తుంది. మీ హృదయంలో ఉన్న సద్వస్తువు తెలుసుకున్నాక హృదయంలో ఉన్నది, ఈ హృదయంలో ఉన్నది అంతటా వ్యాపించున్నది తెలుస్తుంది, మీకు బ్రహ్మము తెలుస్తుంది, అదే బ్రహ్మమే. ఆ బ్రహ్మము అంతటా ఉంది, మీ హృదయంలో కూడా ఉంది, బాగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. అది మీకు ఎప్పుడైతే ఎలుకలోకి వచ్చిందో, దాని తాలూకు అనుభవంలోకి వచ్చిందో, అంతటా వ్యాపించినది మీ హృదయంలో ఉన్నది ఒకటంటే ఒకటని తెలుస్తుంది. దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం సుఖము, దాని స్వరూపము శాంతి, దాని స్వరూపం ఉండటం. అంటే అది దాని స్వరూపం, ఆ నిజమైన సుఖం అదే. మనం బయట ఏదైనా భోగాలు అనుభవించినా అన్ని దుఃఖాల కింద మారిపోతాం. బయట సుఖం వల్ల మన హృదయంలో ఉంది, బయట ఎక్కడా లేదు. ఒకవేళ బయట మనం ఏదైనా సుఖాలు అనుభవించినా అన్నీ కూడా భోగాల కింద మారిపోతాయి. అన్ని మనం బయట ఏ భోగం అనుభవించినామంటే అన్ని దుఃఖాల కింద మారిపోతాయి. ఏం చేది నిజం కాదు. అదేంటి? సుఖం వల్ల మన హృదయంలో ఉంది, ఎక్కడ తప్పించి ఎక్కడ లేదు సుఖం. బాహ్య వస్తువులతో ఎక్కడన్నా మనకేదో సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది అనుకున్నా అది మళ్ళీ వెంటనే దుఃఖం కింద మారిపోతుంది, మళ్ళీ వెంటనే భోగం, ఆ భోగం రోగం కింద మారిపోతుంది, దుఃఖం కింద మారిపోతుంది. తర్వాత ఏంటి? కోపం. ఇది ఏం చేశారు భగవాను? ఇది కృష్ణుడు ఏం చెప్పాడంటే నరక ద్వారాలని చెప్పేసి వదిలేశాడు. అంచేది మీరు ఏం చేస్తారంటే సాధన చేసి స్వాధన చేసి ఆ ఎన్నో వేలు సంవత్సరాల నుంచి వేలు జన్మల నుంచి మీలో గూడు కట్టుకుని ఉన్నాయి, బయటికి తోలితే ఎన్నంటున్నాయి, అలవాటైపోయినాయి, లోపల ఉండటం అలవాటైపోయింది. మీరు సజ్జన సాంగత్యం చేసి శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని మీరు సాధన చేసి అందులోంచి విడుదల అయ్యేవాళ్ళు మీరు, అప్పుడు మీ హృదయంలో ఉన్న బంగారం అనేది మీకు ఎరుకలోకి వస్తుంది, అది కడసార జమ్మని చెప్పి ఊరుకున్నాడు ఎవరు? కృష్ణుడు దీన్ని అద్భుతంగా వివరించాడు తులసీదాస్ గారు. అంతకు చెప్తున్నాడు కృష్ణుడు ఉడికే సూత్రం చెప్పేసి అనుకున్నాడు తులసీదాస్ గారు. దీన్ని ఈ కామక్రోధ భావాలు గురించండి
బహుశా తులసీదాస్ గారు వండర్ఫుల్ గా వర్ణించారు.
అంటే మనకు డీటెయిల్ గా అర్థం లాగా తులసీదాస్ గారు చెప్పారు. తులసీదాస్ గారు మహాభక్తుడు, రామాయణం రాశాడు, కాశీలోనే కూర్చుని తులసీదాస్ ఘాట్ కూడా ఉందండి, కాశీలో తులసీదాస్ ఘాట్ ఉందండి. ఆయన రామాయణం కాశీలోనే రాశాడండి, ఆయన కాశీలోనే రాశాను తులసీదాస్ గారు. ఈ కామక్రోధ లాభాల గురించి రాస్తూ ఈ కామం అది ఒక తీగ లాంటిది, మనం ఇది పెడతాం చూడండి, పాలు పెడతాం, అమ్మాయి పాలు పెడతాం, దానికి పందిరేస్తాం. దేనికండి? అమ్మాయి పాకటానికి. ఇప్పుడు ఈ కామ ప్రతి వాళ్ళని ఎంతో కొంత కామం ఉంటుంది, పెళ్లి పెంచేస్తుందని చెప్పాడు. ఆ కామాన్ని పెళ్లి పెంచేస్తున్నట్టు ఇప్పుడు చూడండి, పెళ్ళి అవ్వకముందు కంటే పెళ్ళైన వాళ్ళకి ఆశ పెరిగిపోతుంది చూడండి. పెళ్ళి అవ్వడం వీళ్ళు వీళ్ళు బుద్ధిమంతుడు, ఆడి బుద్ధిమంతుడు అనుకుంటారు పెళ్ళి అయ్యాక. ఆ తల్లి అనుకుంటుంది కొడుకుని మా అబ్బాయి బుద్ధిమంతుడు, పెళ్ళి అయ్యాక మారిపోయాడని చెబుతుంది. మళ్ళీ అది మారిపోవటం ఏంటో మనకు తెలియదు. ఈ రహస్యం ఎక్కడ ఉందంటే తులసీదాస్ గారు చెప్పారు కామంలో ఉందని. అంటే భార్యకి భర్త కామం ఉంటుంది అనుకోండి, భార్య పందిరిలా ఉపయోగపడుతుంది. ఓ పాకేస్తుందట నీ వానమాయ పాలు, పాకేసి వెళ్ళిపోతుంది. మీరు అర్థమవుతారు. పాలు పాక పాకటానికి ఏదో ఉండాలి కానీ చెట్టు ఉండాలి, పందిరైనా ఉండాలి కదండి. భర్తకి భార్య అటండే పందిరి కింద ఉపయోగపడుతున్నారు. ఏంటి ఆశ కామం అంటే ఆశ ఆశ పెరిగిపోవడానికి. ఏంటే మరి భార్య కూడా పందిరి ఉండాలి కదా, భర్త పందిరి అట్ని. భార్యకి పందిరి ఎవరు? భర్త. అంటే అమ్మాయి కూడా ఆశ పెరిగిపోతుంది పెళ్ళి అయ్యాక. అంతకుముందు చెరువులు చెరువులు అంటుంది, తర్వాత పెళ్ళి అయిపోయిందా ఇంకా చెరువులు కూడా ఉండదండి. మీకు అర్థమవుతుంది, పందిరి పెరిగిపోతుంది కదండి. ఇంకా ఈ పందిరి అండి పెరిగిపోతుంది. అది ఈ భార్యకి పందిరి ఎవరండి? భర్త పందిరి. అంటే ఆశ పెరిగిపోవడానికి పాది పెరగాలి కదండి. భర్తకి భర్తకి పందిరి ఎవరండి? భార్య. అంటే ఈ ఆశనే తీగి పెరగటానికి, ఆశనే ఈ లతపరి తీగి పెరగటానికి ఒకళ్ళొకళ్ళు పందిరి కింద ఉపయోగించుకుంటారు. ఈ కామం అలా పెరిగిపోతానని నేను ఆరలను. ఇంకా ఆరి ఉపాయం లేదు. ఏదో సాధన చేస్తారే కాలక్షేపం, ఏదో ఆ గుళ్ళోకి ఇల్లోకి వెళ్తారు. లోపల ఉన్నది ఏది పోదాళ్ళకి, లోపల ఉన్నది ఏదో పై కోరికలు నెరవేరటానికి ఇంకా 10 సార్లు గుళ్ళోకి తిరుగుతూ ఉంటారు. అంటే కామం తగ్గడానికి కదా, కామం పెరగటానికి. ఈ గుడి చుట్టూ ఆ కోరికలు ఈ కోరికలు నెరవే. మనకు జ్ఞానం కావాలంటే అలా మనకు జ్ఞానం అక్కర్లేదండి. జ్ఞానం లేకపోతే మోక్షం లేదండి. మీకు అర్థమవుతుందా? జ్ఞానం లేకుండా ఆత్మజ్ఞానం లేకుండా ఎవరికి అసలు మనకు అక్క ఆ జ్ఞానం వస్తుందా రాదు అని అది అక్కర్లేదని మనకు ఎంచేది. దాని విలువ మనకు తెలియదు. జ్ఞానం సంపాదించాలని విలువ తెలియదు. తర్వాత ఏంటంటే కామం తదా కోపం. కోపం గురించి ఇంకా బాగా చెప్పాను తులసీదాసు గారు. తులసీదాసు గారు ఏం చెప్పారు అంటే చాలా మందికి జరుగుబాటు కోపం ఉంటుంది. అంటే ఇంట్లో పడి వాళ్ళు ఉంటే ఇంకా చిచ్చేస్తారండి. పాప ఇంట్లో పడి ఎవరు ఎదుర్కోలేరు కదండి. ఏ కోళ్ళు వచ్చి ఎదుర్కొంటే కానీ ఆ కోపం ఆకదండి. తిరగబడాలని ఏదో కోళ్ళు వచ్చి అది ఏమవుతుంది అంటే ఇప్పుడు కారణం ఉండి కోపం వస్తే పర్వాలేదండి. కోపం ఊరికే జరుగుబాటు కోపం. ఈ కొంతమందికి సంపాదించుకుంటారు కదండి. ఆ సంపా గర్వం అంతా ఇంట్లో వాళ్ళు చూపించేస్తూ ఉంటారు. ఎవరోకైనా చూపిస్తూ ఉంటారు ఆ గర్వం. తర్వాత ఈ తులసీదాస్ గారు అన్నారండి, ఈ కోపం ఉన్న వాళ్ళందరూ పరుశువాక్యాలు మాట్లాడతారు. ఆ నూటంలో వచ్చి మాట్లాడిన చెడ్డ మాటలు, పూతు మాటలు మాట్లాడతారు, బండ మాటలు మాట్లాడతారండి. తర్వాత నోటికి వచ్చి తిట్టేస్తారు పరుశువాక్యాలు. దానికి ఏంటండి పరుశు? నోటికి వేగం కోపం వచ్చిన వాడికండి ఈ నోటికి వేగం పెరిగిపోయి పరుశువాక్యాలు మాట్లాడేస్తారు. మీకు అర్థమవుతుందా? పరుశువాక్యాలు మాట్లాడేసిండి. తర్వాత వాళ్ళు ఎలా అది ఏ మాట అనాలో ఏ మాట అనుకోవడం కూడా తిట్టేస్తూ ఉంటారు. కేకలు వేసేస్తూ ఉంటారు. అంటే కేకలు వేసేస్తారు, బబ్బులు వేసేస్తారు. అందులో కొంతమంది సంపాదించే వాళ్ళు ఉంటారు కదా, మేము సంపాదిస్తున్నాం మా మీద ఆధారపడి వీటి బతుకుతున్నారని ఇంకా తిట్టేస్తారండి. వాళ్ళండి ఇంకా తిట్టేస్తారు. అసలు మామూలుగా జరుగుబాటు కోపం కొంతమంది కోపం పడవలసిన అవసరం లేకుండా కోపం వచ్చి తిట్టేస్తూ ఉంటారు. దీన్ని తులసీదాస్ గారు ఏం చెప్పారంటే ఈ పెళ్లి వల్ల కామం ఎలా పెరుగుతుందో పరుశువాక్యాలు పలగటం వల్ల కోపం పెరుగుతుందని తులసీదాస్ గారు అద్భుతమైన రహస్యం చెప్పారు. ఇది రాసుకుంటున్నారు. కోపం వచ్చినవాడు పరుశువాక్యాలు మాట్లాడకుండా ఉండడు. ఈ పరుశువాక్యాలు అటండే మామూలుగా ఏదైనా చెట్టుకి నీళ్ళు వేస్తే ఎలా పెరిగిపోతూ ఉంటుందో ఈ పరుశువాక్యాలు మనకు పరుశువాక్యాలు వచ్చేస్తాయి కదండి కోపం వచ్చినప్పుడు. ఆ పరుశువాక్యాలు కోపాన్ని పెంచేస్తా ఉంటాడు. ఏదో తిడతా ఉన్న అవసరం లేకుండా తిడతా ఉంటే నోటంతా పరుశువాక్యాలు వచ్చేస్తూ ఉంటాయండి. నోటంతా పరుశువాక్యాలు వచ్చేస్తూ ఉంటాయండి. అంటే ఈ పరుశువాక్యాలు పెళ్లి కామాన్ని ఎలా పెంచేస్తాయో పరుశువాక్యాలు కామ కోపాన్ని పెంచేస్తాయని తులసీదాస్ గారు చెప్పారు. ఊరికే కృష్ణుడు చెప్పేసి ఊరుకున్నాడు కానీ తులసీదాస్ గారు వివరణ ఇచ్చారండి. తర్వాత ఇంకోటి ఆశ అదే లోభిత్తం. ఈ లోభిత్తం అంటే డబ్బు ఏదో మన సంసారానికి సరిపడి ఉంటే పర్వాలేదు. డబ్బు ఉంటే మెయింటైన్ అయిపోతున్నాం అనుకుంటాం. మామూలుగా ప్రారంభాన్ని బట్టి డబ్బు పెరుగుతుంది అనుకోండి, ఎంత డబ్బు పెరుగుతుందంటే అంత ఆశ కూడా పెరిగిపోతున్నట్టు. ఎవరికైనా సరే ఇప్పుడు ఎవరి గురించే కదా మన గురించే చెబుతున్నాను తులసీదాస్ గారు. ఇప్పుడు డబ్బు మీలో ఎవరికైనా డబ్బు పెరుగుతుంది అనుకోండి, అది మీకు తెలియదు. డబ్బుతో పాటు ఆశ కూడా పెరిగిపోతాయి. అంటే సంపాదన ఆశ పెంచేస్తుందండి, పెళ్లి కామం పెంచేస్తుందండి, పరుశువాక్యాల కోపాన్ని పెంచేస్తాడు. ఇది తులసీదాస్ గారి వాచ. అంటే కృష్ణుడు చెప్పి కొరుకున్నాడు కానీ వివరణ ఇచ్చాడండి. ఎవరండి? తులసీదాసు. అది మూడాటిలోంచి విడుదల పొందకపోతే నీకు మోక్షం లేదు, నరక ద్వారాలో చెప్పక ఆగిపోయాడు తులసీదాస్. తర్వాత ఈ చాలా డబ్బు పెరిగి కొద్దీ కొంతమంది సామాన్య సంసారంలో ఉన్నప్పుడే ఎవరికొరకు సహకారం చేస్తారు. డబ్బు పెరిగాక అంత ముందున్న విత్తనం కూడా పోతున్నాం. సామాన్య సంసారంలో నెరిగండి. స్వామి వివేకానంద అన్నాడు అనివ్వడమే, మీరు ఏదైనా మంచి పనులు చేయాలంటే మామూలుగా మధ్యతర ప్రజల మీద ఆధారపడండి, ధనవంతుల మీద ఎప్పుడు ఆధారపడద్దు అని చెప్పుకోవడం. అంటే మధ్యతర ప్రజల వల్లే ఆ ఉద్యమం అభివృద్ధిలోకి రావాలి. ధనవంతులు ఎంతమంది ఉంటారు? చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళ మీద మీరు ఆధారపడకండి స్వామీజీకి చెప్పేవారు నడిపే. అంటే ఆయన మిషన్ రామకృష్ణ మిషన్ దానికి ఈ ఫండ్ రైజింగ్ అది ఉండేదండి దానికి ఆ సందర్భంలో చెప్పాడు. అంచేది ఇక్కడ ఈ రాసుకోండి ఏంటండి, ఆశ సంపాదన పెరిగి కొలిది అంటే డబ్బు పెరిగి కొలిది ఆశ పెరుగుతుంది. పరిశువాక్యాలు నోటంట పరిశువాక్యాలు పెరుగుతాయంటే కోపం పెరుగుతుంది, పెళ్ళి అయిన తర్వాత కామం పెరిగిపోతుంది. తులసీదాస్ గారు వాచ భార్యకి పందిరి భర్త, భర్తకి పందిరి భార్య. ఈ మామూలుగా గుమ్మడికాయ పోదు ఆమ్లకాయ పోదు అలా పాకేస్తా ఉంటుంది గోళ్ళు అమ్ముతాను మంచం. ఇంకేంటండి పందిరి, పందిరి వేస్తారు కదండి పందిరి. అంటే పందిరి అనమాట పెళ్ళి అంటే పందిరండి. పెళ్ళి అంటే భర్తకి ఎవరు పందిరండి? భార్య పందిరి. భార్యకి ఎవరు పందిరండి? భర్తకి పందిరి. ఈ పందిరిని ఆధారం చేసుకుని నీకు అర్థమవుతుందే ఈ ఆశ ఈ చీకలా పెరిగిపోతా ఉంటుంది, పెరిగిపోతా ఉంటుంది ఈ తులసీదాస్ గారి వాచ. అందుచేత మనం ఇవన్నీ కృష్ణుడు వివరించాడు. తులసీదాస్ గారి గొప్ప వివరణ ఇచ్చారు తులసీదాస్ గారు. తులసీదాస్ గారు ఏం చెప్పారంటే మనకు గురువు సుమిత్ర, సుమిత్ర దశరథుడికి ఎన్ని ఎంతమంది భార్యలు? ముగ్గురు భార్యలు, కౌశల్య తర్వాత కైక సుమిత్ర, సుమిత్రాదేవి. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. మీరు ఎవరికి సుమిత్రాదేవి పేర్లు లేదేమండి? సుమిత్రాదేవి పేర్లు ఉన్నవాళ్ళు ఎవరు లేరేమండి? ఆ సుమిత్ర చాలా గొప్ప ఆదర్శం, గొప్ప వ్యక్తి అని చెప్పాను తులసీదాస్. రాముడి కంటే లక్ష్మణుడి కంటే దశరథుడి కంటే ఎక్కువ, సీతమ్మ కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడని ఎవరికండి? సుమిత్రాదేవి. ఆవిడ మహాజ్ఞానండి, ఆవిడ ఆవిడ మహాజ్ఞానం. ఈ రాముడేమో కౌశల్య కడుపుని పుట్టాడని, ఏమండి భరతుడేమో కైక కడుపుని పుట్టాడండి, సుమిత్రకేమో కవల పిల్లలు పుట్టారండి. ఆ కవల పిల్లలు ఎవరు అండి? లక్ష్మణుడు శత్రుఘ్నుడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఆవిడ కవల పిల్లలండు. ఏమండి మన అబ్బాయిలు రాముడిలాగా అయిపోవాలి, అలాగే అయిపోవాలి, ప్రధానమంత్రులు అయిపోవాలి, చక్రవర్తులు అయిపోవాలి అనుకోలేదు. సుమిత్రది నూటికి నూరిపాలు తెర మీద కనపడితే సేవభావం, వాళ్ళకే ముందు మోక్షం వస్తున్నాడు. వాల్మీకి ఆవుని కూడా జ్ఞానంలో పెట్టాడు. ఎవరినండి? సుమిత్రనండి. లక్ష్మణుడి తల్లిని, రావణాసుడి భార్యని, తర్వాత వాలి భార్యకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడండి వాల్మీకి కూడా. కానీ తులసీదాస్ గారికి ఎక్కడ కొండ మీద పెట్టి చూపించాడు సుమిత్రను. ఎంచాడంటే ఎప్పుడు ఎప్పుడు ఏది రమణ మహర్షి గారి లాగా ఎప్పుడు ఏది పెట్టారు బాగోలేదండి ఎవడు? ఎవరండి? సుమిత్ర ఎప్పుడు పెట్టేవాడు. ఆ కైకని ఎప్పుడైతే రాముడిని కైక అరణ్యాన్ని అందరూ అసహించుకున్నారని, ఎవరినండి? కైకని. కానీ సుమిత్ర అసహించుకోలేదు, ఈశ్వరుని ఉండదు ఆవిడ సుమిత్ర అంటే. అంటే అంతకుముందు కైక పట్ల ఎలా ఉందో ఈ సంఘటన జరిగితే కూడా కైక అంత బ్యాలెన్స్డ్గా ఉంది, అంత కామ్గా ఉంది, అంత కంపోజ్డ్గా ఉంది, అంత కూల్గా ఉంది. ఈ రాముడు కౌశల్యను ఒప్పించడానికి చాలా కష్టమైందండి. ఎక్కడికి వెళ్ళినప్పుడు అండి? అరణ్యానికి వెళ్ళినప్పుడు. లక్ష్మణుణ్ణి ఏం కష్టం లేదండి, లక్ష్మణుణ్ణి సుమిత్ర ఆశీర్వదించి పంపిందండి. అంటే లక్ష్మణుణ్ణి ఏమో రాముడికి సేవ చేయండి, తన బిడ్డలు ఇద్దరండి. ఎవరికండి? సుమిత్రకి. రాముడికేమో లక్ష్మణుడికి సేవ చేయి రాముడికి అందండి. శత్రుఘ్నుడితో భరతునికి సేవ చేయమని మళ్ళీ అక్కడ తేడా లేదండి. శత్రుఘ్ను ఎవరికి సేవ చేయమందండి? భరతుడు భరతునికి సేవ చేయమందండి. అంటే సేవారంగానికి ఇద్దరు కొడుకులను అప్పగించింది. అది సింహాచలం మీద కూర్చో వాళ్ళు ఈ చక్రవర్తులు అవ్వాలి, రాముడి తర్వాత లక్ష్మణుడే సింహాచలం అలా అనుకోలేదండి. సేవారంగంలో ఎవరికంటే లక్ష్మణుడికి, రాముడికి లక్ష్మణుడి, నువ్వు రాముడికి సేవ చేయని చెప్పిందండి, శత్రుఘ్నులతో ఏంచు భరతుడికి సేవ చేయని చెప్పిందండి. సేవారంగంలో పైగా ఏం సంతోషంగా ఇచ్చేసి అది సంతోషంగా చేస్తాను, బలమంతానికి కంపల్షన్ ఏమి లేదండి, సంతోషంగా చేస్తాంది, శాంతిగా చేస్తాంది, సుఖంగా చేస్తాను, అయిష్టంగా చేయట్లేదండి, ఇష్టంగా. ఆవిడ ఉన్నాయంలో ఉన్నది సేవాభావమే, ఇద్దరు కొడుకుల్ని సేవారంగానే గండించిందని చెప్పాడు తులసిదాస్. మనలో మనం ఎంత మన సంతానాన్ని ఎంతమంది మనం సేవారంగానికి అప్పచెప్పగలమండి, ఎవరు ఇవ్వలేమండి సేవారంగానికి. ఒక మహారాజు భార్య అయ్యండి, వీళ్ళు మహారాజు కొడుకులయ్యండి, సేవారంగానికి ఇచ్చిందండి. అలా ఎవరు చేశారండి రామాయణంలో? అలా మనలో ఎంతమంది ఉన్నారు సుమిత్ర మనస్తత్వం ఉన్నవాళ్ళు అండి? ఆ సుమిత్ర మెంటల్ మేకప్ మనలో ఎంతమందికి ఉందండి? తులసీదాస్ గారు ఆవిడకి కూడా, ఆ సుమిత్రాదేవికి కూడా చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్, టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. తర్వాత తులసీదాస్ గారు అనుకోండి చెప్పారు, మీరు ఆధ్యాత్మిక మార్గంలో, నేను చెప్పేది ఆయన ఆధ్యాత్మిక మార్గంలో, వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, కనిపించ మీ భర్త మీద ఆధారపడకూడదండి, మీ అమ్మ మీద ఆధారపడకూడదు, మీకు అర్థమవుతుందండి, మీ సంతానం మీద ఆధారపడకూడదు, మీ సంతానం మీద ఎవరి మీద, మీ సెల్ఫ్ హెల్ప్ రాసుకోండి తులసి. ఏంటది సెల్ఫ్ హెల్ప్? సెల్ఫ్ సర్వింగ్ లేదా చూడండి, మనం సెల్ఫ్ సర్వింగ్ అంటే మనకు ఎంత కూర కావాలంటే అంత వేసుకుంటామండి, ఎంత అన్నం కావాలంటే అన్నం ఎక్కువ వేసుకుని తక్కువ, ఎంత తింటాం అంత వేసుకుంటాం, అది సెల్ఫ్ సర్వింగ్ అనేది అంటున్నారు కదా మీ మధ్యన. ఇది సెల్ఫ్ హెల్ప్, ఇదేంటన్నది సెల్ఫ్ హెల్ప్. మనం మనంతా మనమే కష్టపడి మనంతా మనం అభివృద్ధి ఆధ్యాత్మిక రంగంలో అంటే మనం హృదయం యొక్క లోతులు పెంచుకోవడానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనంతా మనంతా మనకు మనమే, మనకు మనమే ఉద్ధరించుకోవాలి, మనకు మనమే సహాయం చేసుకోవాలి, ఎవరో సహాయం చేస్తారని కనిపెట్టుకోకుండా మన కాళ్ళ మీద, మన బంధువుల మీద కానీ, స్నేహితుల మీద కానీ, నీరెస్ట్ దగ్గర కానీ, డీరెస్ట్ దగ్గర కానీ, ఎవరి మీద ఆధార, బంధువుల మీద కానీ, స్నేహితుల మీద కానీ, పరిసరాల మీద కానీ, ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి మన ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీరు తరిస్తారు, మీరు నిర్వాణ సుఖం, మోక్ష సుఖం, మీకు మామూలుగా స్వర్గ సుఖం అది మీకు అందుబాటు, శరీరం చనిపోకుండానే ఆ బ్రాహ్మణ స్థితి మీకు అందరికీ కనిపిస్తుంది. ఆ బ్రాహ్మణ స్థితి అంటే కృష్ణుడు ఏమని చెప్పాడండి, సముద్రం ఉంది, మహాసముద్రం ఉంది, నదులు వెళ్ళి కలిస్తే పొంగిపోదు, వేసవకాలం నదులు ప్రవహించవు సముద్రంలోకి, కుంగిపోదు సముద్రం, లోతు తగ్గిపోదు వేసవకాలం, వర్షాకాలం సముద్రం లోతు పెరగదు, నీళ్లు సమానంగా ఉంటాయి నీళ్లు. ఏమండి ఎవరైతే తులసీదాస్ గారు చెప్పిన బ్రాహ్మణ స్థితి తనంతట తాను సహాయం చేసుకుంటాం, ఏమండి మన మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి, కానీ ఎవరో వచ్చి అదుపులో నీకు ఎలా పెడతారు, నీ అంతటి నువ్వు అదుపులో పెట్టుకోకపోతేనే తిండుంది చిందిగాడు మనం జాగ్రత్తగా తినాలి. మీ పక్క వాళ్ళు, మీరు పక్క వాళ్ళు అస్తమానం తినొద్దని తినొద్దని వాళ్ళు ఏం చెబుతారండి, ఓ తినేస్తామండి మనకి, ఏమండి ఈ పొట్ట ఓ ఏదో కావాలంటుందండి, పొట్టకు కంగారు అండి, నోటికి కంగారు, అన్ని ఇంద్రియాలకి కంగారనండి, ఈ కళ్ళకి కంగారు, సినిమాకి ఎప్పుడు వెళ్ళిపోదాం, టీవీ ఎప్పుడు చూసేద్దాం, వేగం అండి పొట్టకి వేగం, కళ్ళకి వేగం, మొత్తం శరీరంలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి అన్ని ఇంద్రియాలు వేగంగా వెళ్ళిపోతారంటే ఇంక సాధన ఏంటండికి, మామూలుగా నాన్ స్టాప్ ట్రైన్స్ లో వెళ్ళిపోతున్నాయండి అన్ని ఇంద్రియాలని, ఇంక సెల్ఫగల్ప అది సెల్ఫగల్ప లేకపోతే ఎవడు, మీరు తినేస్తే ఓ బొట్టకు తినేస్తా అండి, అంత తినకుండా మీ పక్క కూడా ఎలా చెబుతాడు మీరే చూసుకోవాలి కదండి. ఇప్పుడు తులసీదాస్ గారు చెప్పేది ఏంటంటే మీరు మాంసం పొలాలు ఆ పొలాలు ఈ పొలాలు అయ్యి తినేస్తాంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు కదండి అలా తినొద్దని, అంటే మీరు అది మీ మీకు మీరే తిండి విషయంలో ఆ ప్రవర్తన విషయంలో మీకు అర్థమవుతుంది. ఈ పొట్టకైతే సరి పొట్టకై సరిపో మనం మన అందరం కూడా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తినేస్తున్నాం తెలియటా లేదని మనకి మన అందరం కూడా ఉండి అతిగా తినేస్తున్నాం మనకు కావలసిన అవసరం దానికంటే అతిగా తినేస్తున్నాడు. సరే మనిషికి వచ్చి రోగాలన్నింటికి పొట్ట కేంద్రము. ఈ పొట్టలోంచే అన్ని రోగాలు వస్తాయండి. మీరు అంతేందుకు ఎక్కువ తినేస్తారనుకోండి ఈ బ్రెయిన్కి వెళ్ళి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. తర్వాత ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఎక్కువ తినేసిన వాడికి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఏమండి ఇక్కడ తులసీదాస్ గారు చెప్పేది ఏంటంటే ఎంత తినాలో ఎంత తినకూడదు జాగ్రత్తగా ఆచార్యులు వారు చెప్పారండి. నీకు ఏదైనా రోగం వస్తే ఔషధం ఎలా వాడతావో ఈ ఆకలి అనే రోగానికి కూడా ఆహారం అంతే పెట్టని చెప్పాడు ఆచార్య స్వాములు. ఇప్పుడు మీరు రోజు సినిమాకి వెళ్ళిపోతాండి ఎవరు అడొద్దని చెప్తారండి మిమ్మల్ని. కనిపించిందని కనిపించిన గడ్డల్లా తినేస్తాండి ఎవరు తినొద్దని చెప్తారండి. అది మీరే మీరు చూసుకోకపోతే ఎవరు చెప్తారని మీ అమ్మ చెప్పదండి. మీ కోళ్ళు ఊరికే తినేస్తాను అనుకోండి మీరు తినొద్దని చెప్తే కోళ్ళు ఏమనుకుంటుంది బాగుండదని అనుకుంటారు కదండి. ఎవరు చెప్తారండి ఎవరు ఊరికే భౌతిక విషయాలు చూస్తారు కానీ మీరు ఆధ్యాత్మిక విషయాలు ఎవరికి కావాలండి. అమ్మాయికి జబ్బు చేస్తే మీ కోళ్ళు తినొద్దంటే అమ్మాయి కోపం రావచ్చు కదండి. అంచేత ఎవళ్ళు సహాయం చేస్తారు ఎవళ్ళు నీకు దారి చూపిస్తారని నువ్వు కనిపెట్టుకుండొద్దు. కళ్ళకి వేగం నోటికి వేగం పొట్టకి వేగం అన్ని ఇంద్రియాలు వేగంగా బయటికి వెళ్ళిపోతున్నాయి. నీకు నువ్వు సహాయం చేసుకుంటే ఎవడరా నీకు సహాయం చేసేదని తులసీదాస్ గారు అడుగుతున్నారు. ఈ వేగాన్ని అరికట్టుకోలేకపోతున్నారు కదండి. నోటికి వేగం అందరినీ పట్టి కనిపించిన వాళ్ళని అందరినీ సిట్ చేయటం ఓ సత్వగుణం లేదు. సత్వగుణం కల్టివేట్ చేసుకోవటం లేదండి మనం. సత్వగుణం కల్టివేట్ చేసుకోవటం లేదండి. అంచేది అన్నిటికంటే సెల్ఫ్ హెల్ప్ గొప్పదనండి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎవరైనా మీరు అభివృద్ధిలోకి రావాలంటే మీ అంతట మీరే బాగుపడాలి. మీరు అదే కృష్ణుడు కూడా చెప్పాడండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఎవరు వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారని కనిపెట్టుకుని ఉండకండి. ఎవరు వచ్చి మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి మీకు మీరే సహాయం చేసుకోవాలి మీకు మీరే సహాయం చేసుకోవాలి. ఈ విషయం మీకు మీరు సహాయం చేసుకుంటే మీ మనస్సు ఇంద్రియాలు మీకు స్వాధీనంలోకి వస్తాయి. మీ మనస్సు మీ ఇంద్రియాలు కూడా మీకు స్వాధీనంలోకి వస్తాయి మీకు మీరు సహాయం చేసుకుంటే. తర్వాత ఈ మనం నిర్మలంగా ఉంటే మాట కాడ చేత కాడ నిర్మలంగా ఉండాలని. తర్వాత ఏ పని గొప్పల కోసం చేయకూడదు. ప్రామినెన్స్ ఇది శాస్త్రం సూత్రం చెప్పాను. మీరు ప్రముఖ స్థానం పొందడం కోసం ఏ పని చేయొద్దు. నిర్మలంగా చేయండి. మీరు చేసే ఉద్దేశం ఉంటే నిర్మలంగా చేయండి నిశ్చలంగా చేయండి. లోకం కోసం ఏ పని చేయొద్దు. ఈశ్వరుని యొక్క దయ సంపాదించుకోవడానికి చేయండి. ఈశ్వరుని దయ సంపాదించుకోవడానికి చేస్తే మీకు పబ్లిసిటీ ఎందుకు. ట్రూత్ నీడ్స్ నో టామ్టామ్ ట్రూత్ నీడ్స్ నో పబ్లిసిటీ. అలా పబ్లిక్ మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి పబ్లిసిటీ దేనికి అసలు. ఒరే కృష్ణమసి తాతయ్యా కృష్ణమసి తాతయ్యా మీరు క్రీస్తులు అంటారు మా తాతయ్య మా కృష్ణమసి తాతయ్య ఏసు క్రీస్తు వాడు ఈ పేరు ఎప్పుడైనా విన్నారని మీరు కృష్ణమసి తాతయ్య. వాడు ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చారనుకోండి మా కృష్ణమసి తాతయ్య వస్తున్నాడు అంటారు. తాతయ్య కృష్ణమసి తాతయ్య మీరు వినలేదేమండి కదా. ఇది యేసుక్రీస్తు శరీరం విడిచిపెట్టాకండి 300 సంవత్సరాలకే ఆడి పేరు నికరస్వం ఏదో ఉంది నికరస్వం ఏదో ఉందండి ఆడి పేరు. వాడు యేసుక్రీస్తు శరీరం విడిచిపెట్టిన 300 సంవత్సరాలకి యూరప్ లో దేశంలో పుట్టాడండి. వాడి పేరు ఏం పేరండి నికోలస్ అండి వాడి పేరు. వాడి తండ్రి బిషప్ అండి. వాళ్ళు ఉంటారండి మనకి బిషప్ మన పీఠాధిపతులు ఎలా ఉంటారో వాళ్ళకి బిషప్పులని గురువులని వాళ్ళకు ఉన్నారు నా సాంప్రదాయం. వీడు ఏం చేసేవాడండి ఈ కొడుక్కి ఏం చేసేవాడు అంటే వాడు బిషప్ కుడి చేయి చేసి ఈ పని ఎడని చేయికి తెలియకూడదు. ఏ పని చేసినా కామ్గా చెయ్యాలి అని చెప్పుకోవడం బిషప్ ఎవరికండి ఈ కొడుకు చెప్పుకోడు ఒక్కడే కొడుకండి. ఆ బిషప్ ఈ నికోలస్ సంపాదించలేదు కానీ బిషప్ సంపాదించాడు ఏమండి. ఆ బిషప్ సంపాదిస్తే కొంతకాలం నాకు బిషప్ చనిపోయాడు. ఆ తండ్రి చెప్పిన పాఠాలన్నీ జ్ఞాపకం ఉంచుకున్నాడు ఎవరండి ఈ నికోలస్. నికోలస్ ఏ పని చేసినా ఆడు ఆడికి ఖర్చులు లేవుండాడు. వాడికండే వాడు ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటే ఆడు పొట్టకండే ఇతరులకు 10 రూపాయలు ఇచ్చేవాడు. వాడికి అది 10 రూపాయలు నేను కూడా ఒక రూపాయి అసలు వాడికి రక్తంలో ఉందని అలవాటు నికోలస్ కని. వాడికి అంటే వాడు రూపాయి ఆడు పొట్టక రూపాయి ఖర్చు పెట్టుకుంటే ఇతరులకు 10 రూపాయలు సహాయం. అదేనా ఎవరికి తెలియకుండా చేసేవాడు. ఆడికి క్రిస్టమస్ తాత అని పేరు ఎందుకు వచ్చిందంటే వాడు ఉన్న టౌన్ లో ఒక యజమానికి 3 ఆడపిల్లలు ఉన్నారు. 3 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయలేదు. బాహు భేదవాడు నాడు క్రిస్టియన్ అండి. ఆడి పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాడు అన్నాడు. వీళ్ళు పెళ్లి వయసుకు వచ్చేసారు. వీడు ఏం చెయ్యి ఆ మాట ఫలానా వాడికి 3 కూతుళ్ళు పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాడు ఈ నోట్లో పడదు. వీడు దగ్గరికి వెళ్ళి ఇవ్వటం ఇష్టం లేదు. వాడి ఇంటికెళ్ళి చూసి వచ్చాడు. వాడి ఇంటికెళ్ళి పగలెళ్ళి చూసి వచ్చాడు. రాత్రులు దంగోడి కింద వెళ్ళిపోయి అన్నాడు. ఆడు కిటికీలోంచింది డబ్బులు మూట వేసి ఇచ్చేసి కూడా దంగోడు వెళ్తారు చూడండి రాత్రులు. వీడు కూడా దంగోడి కింద వెళ్ళిండే పగలైతే తెరిచిపోతుంది డబ్బు ఇచ్చినట్టునే ఎంత డబ్బు మూట కట్టండి ఆ కిటికీలోంచి డబ్బు వేసి వచ్చేసి చూడండి. పెద్ద అమ్మాయి పెళ్లి అయిపోయింది. వీడు డబ్బు ఎవడిచ్చాడో తెలియటాలి కానీ పెద్ద అమ్మాయి పెళ్లి చేయిస్తాడు. ఎదుగు వచ్చే రోజు ఇంటి నుండి డబ్బు ఉండి అడుగు ఇది ఎవడిచ్చాడు అర్థం అవటాలి. పోని ఎవడిస్తే మనకెందుకు అమ్మాయి పెళ్లి చేసేసాడు. ఇంకా 2 పెళ్లి భవిష్యత్తు వచ్చిన 2 పెళ్లి అండి. ఆ 2 పెళ్లికి కూడా ఏం చేశాడండి పెళ్లి చేయాలనుకుంటాడంటే ఇక్కడ ఏం చేశాడండి మళ్ళీ రాత్రి 12 వెళ్ళండి ఆ కిటికీలోంచి మూట వేసేసాడు. ఎవడండి 2 పెళ్లికి వీడు ఆ 2 పెళ్లికి ఆడికి ఆడేమనుకుంటున్నాడంటే ఎవడేసాడు మనకెందుకు పెళ్లి అయిపోతాను అమ్మాయికి పెళ్లి అయిపోతాను అని ఆడనుకున్నాడు. ఇంకా 3 అమ్మాయి వచ్చిందండి పెళ్లికి. ఆడికి మగపిల్లలు లేరండి. ఈ పెళ్లి ఖర్చులు ఎక్కువైపోతుందండి. ఆడ ఎంతో కింద కట్నం ఒకటి ఇవ్వాలి కదండి. ఊరికే నామకైనా ఎంతో కింద ఇవ్వాలండి. ఇంకా 3 అమ్మాయి పెళ్లికి వచ్చిందండి. వీడేం చేశాడండి ఇలా వీడు 3 అమ్మాయి పెళ్లికి మళ్ళీ రాత్రి కాడు దంగోడి కింద కిటికీలోంచి వేస్తున్నాడు. వాడు ఏదో పని ఇంటి గల యజమానండి. ఆ రాత్రి కాడు ఏదో పనిని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేటప్పటికి వీడి కిటికీలోంచి లోపలికి వేస్తున్నాడు అండి. వెళ్ళి సడన్ గా ఇలా పట్టేసుకున్నాడు. ఏమండి అని ఎక్కడ వేస్తున్నాడు. ఇదేంట్రా నువ్వు ఈ మూటలు వేస్తానంట అంటే మీ 3 అమ్మాయి పెళ్లికి వేస్తున్నారండి ఈ మూట నా పేరు ఎవరికి చెప్పకుండా అని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు నీ నికలస్ ఇలా మా 3 అమ్మాయిలు పెళ్లి చేసాడు డబ్బేసేసా అక్కడ ఆడు నికలస్ అనేమో ఆ ఊళ్ళోళ్ళకి చెప్పాడు. ఆడు ఎవరితో చెప్పొద్దు అన్నాడు. నా పేరు చెప్పొద్దు అని ఊళ్ళోళ్ళు అందరికి చెప్పాడు. నికలస్ దొంగతనంగా వెళ్ళి ఆడు ఊట్లోంచి డబ్బేస్తున్నాడు కదండి. క్రిస్టియన్స్ అనుకున్నారు ఆడు ఏసు క్రీస్తు చేసి పని చేస్తున్నాడు. నిజంగా ఏసుక్రీస్తు హృదయం వాడు అక్కడే పట్టుకున్నాడు. ఏసుక్రీస్తు హృదయంలో ఏదో అది నెకలెక్ట్ చేస్తున్నాడు. ఆయన నెకలెక్ట్ చేసినట్టే మనం అందరం చెయ్యాలి. ఆయన చేత వాడికి క్రిస్టమస్ తాతయ్య అని పేరు పెట్టారన్నాడు. ఎవరికండి ఆయన చేత ఎవరైనా 10 రూపాయలు ఇప్పుడు మనం ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే కృష్ణ అర్పణ అంటాడు లేదా రామార్పణ అంటాడు ఫండ్ ఇచ్చామనుకో వాళ్ళేమంటారంటే క్రిస్టమస్ తాతయ్యా అని యేసుక్రీస్తుని తలపెట్టుకోరన్నాడు. ఈ క్రిస్టమస్ తాతయ్య అంత ప్రపంచం అంతా పేర్లోకి వచ్చేసాడు. ఏం చేద్దాం దొంగసాటిగా డబ్బిచ్చినట్టు కానీ యేసుక్రీస్తు కూడా పేరు లేదండి. ఇప్పుడు మనం రామార్పణ కృష్ణార్పణ శివార్పణ అలా అంటాం కదండి. వాళ్ళు అలా యేసుక్రీస్తు అర్పణ అనరు క్రిస్టమస్ తాతయ్య అర్పణ అంటే వాడు చేసిన ఆ ఉద్దేశంతో వాడు ఏ ఉద్దేశం ఎంత మంచి ఉద్దేశంతో ఆ మంచి పనికి ఎలా చేస్తున్నాడో అని చేత మా క్రిస్టమస్ వాళ్ళు యేసుక్రీస్తు అండ్ క్రైస్తు మన 25 క్రిస్టమస్ అయిపోయిందండి. వాళ్ళు ఏ పని చేసినా అంటే మంచి పని చేసేటప్పుడు ఏదైనా దానం చేసినప్పుడు ధర్మం చేసినప్పుడు ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు మనం శివార్పణ ఎలాగ ఉంటామో వాళ్ళు క్రిస్టమస్ తాత జ్ఞాపకం చేర్చుకుని చేస్తారు. వాడు యేసుక్రీస్తు కంటే ప్రఖ్యాతులకు వచ్చేసేవాళ్ళు. ఏం చేద్దండి యేసుక్రీస్తు హృదయం ఏదో ఏదో ఆయన హృదయంలో ఏదుందో అది గట్టిగా పట్టుకుని వీడు ఆచరించాడని ఎవడో నికలస్తండి. నికలస్ అంటే ఎవరికో తెలియదండి. క్రిస్టమస్ తాతయ్య ఓ క్రిస్టమస్ తాతయ్య అని వాడి పేరు మీద ఇప్పుడు వరకు క్రిస్టియన్స్ ఏ మంచి పని చేసినా ఆడి పేరు తలపెట్టుకుని చేస్తారు. ఆ క్రిస్టమస్ తాతయ్య పేరు పెట్టి భగవాన్ సబ్జెక్టులోకి వద్దాం. మీరు అరుణాచల్ శివరు 2 నిమిషాలు చేయండి. ఇలా రమణ జయంతి కదా భగవాన్ సబ్జెక్టులోకి వస్తాం. ఇప్పుడు వరకు మనం తులసీదాస్ గారి గొడవలోకి వెళ్ళిపోయామండి. భగవాన్ సబ్జెక్ట్ చెప్తామండి రండి.
అరుణాచల విషయం
అందరూ మనం జాగ్రత్తగా ఉండి బహు జాగ్రత్త అజాగ్రత్త పనికి రాదు అజాగ్రత్త పనికి రాదు మనందరం మనం జాగ్రత్తగా ఉంటే మనకందరం మోక్షాన్ని పొందొచ్చు ఈ జన్మలోనే తరించవచ్చు కానీ ఎవరి కోసం ఎదురు చూడద్దు ఎవరి కోసం ఎదురు చూడద్దు తల్లి ఏదో సహాయం చేస్తున్నారు కూతురికి ఆధ్యాత్మిక మార్గంలో కూతురు ఏదో సహాయం చేస్తున్నారు తల్లి కానీ ఎవరికి సంబంధం లేదు మనం ఒంటరిగా భూమి మీదకి వచ్చాం మరి భూమి విడిచిపెట్టిన బయటకు వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతాం అది జ్ఞాపకం ఉంచుకోండి మనకి ఎవరో 10 మంది సహాయం రారు వెళ్ళిపోయేటప్పుడు అంటే ఆ గజేంద్ర మోక్షంలో మరి గజేంద్రుని అందరూ వదిలేశారు కదా ఇప్పుడు గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడికి మొసలికి జరిగే పోరాటంలో మరి గజేంద్రుని అందరూ బంధువులు స్నేహితులు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు మన జీవితం కూడా అంతే అంటే మీరు సూత్రం సెల్ఫ్ హెల్ప్ ఏంటది మన అంతరం మనమే కష్టపడి సాధన చేసి బాగుపడాలి కానండి అది మనం చూసుకోవాలి ఇదేం మామూలుగా ఎవరో 10 రూపాయలు సహాయం చేసేది కాదు కదండి ఎవరు ఇల్లు కట్టి పెట్టడం కాదు కదండి ఆధ్యాత్మికంగా మన అంతరం మనం అభివృద్ధిలోకి రావాలి ఇది కృష్ణుడు కూడా చెప్పానండి తులసీదాస్ గారే కాదు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి మీరు ఆత్మజ్ఞానం మీ హృదయంలో ఉన్న బంగారాన్ని మీరే సద్వస్తువు దాన్ని పొందాలి మీరు దాన్ని మీరు స్వయం కృషి అవసరం స్వయం కృషి అవసరం మీ విధానంలో మీరు ఉండండి శాస్త్రవాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకోండి భగవంతుడి వాక్యాన్ని మీరు ప్రమాణంగా పెట్టుకోండి శాస్త్రవాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకోండి అని మీరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి కానీ ఎవరో ఉద్ధరిస్తారని వచ్చి కనిపెట్టుకు ఉండండి మీ సాధన మీరు జాగ్రత్తగా చేసుకుని ఈ జన్మలోనే మీరు తరించండి మీరు నిర్వాణ సుఖాన్ని పొందాలి ఆ బ్రాహ్మణ స్థితి ఇందాక సముద్రం గురించి చెబితే మధ్యలో ఏదో తెగిపోయింది మనకు ఆ సముద్రం వర్షాకాలంలో పెరిగిపోదు వేసవకాలంలో తరిగిపోదండి నదిని వెళ్ళి కలిసినా అలాగే ఉంటుంది నదిని వెళ్ళి కలవపోయినా అలాగే జ్ఞాని బ్రాహ్మణ స్థితి పొందిన వాడు అలా ఉంటాడు అది కోరికలు నెరవేరినా ఏమి అనిపించదు ఒక్క కోరికలు నెరవేరకపోయినా వాడికి ఏమి అనిపించదు నీకు అర్థమవుతుందండి వాడికి కోరికలు నెరవేరుతున్నాయి అనుకోండి వాడికి ఏమి అనిపించదు ఏదో అదనంగా పొందేస్తున్నాను ఒక్క కోరిక కూడా వాడికి నెరవేరదు అనుకోండి వాడు అనుకుని అవటాలని అనుకోండి ఏదో నష్టపోతున్నామని కూడా అనిపించదు వాడు సముద్రుడు ఎవడు సముద్రుడు నా కామకామి అంటాడు వాడు ఈ కోరికలు కోరుకునే వాళ్ళు ఈ నిరంతరం ఏదో వస్తువుని కోరి అది కావాలి ఇది కావాలి నిరంతరం కోరికలు గొడవలో ఉన్నవాళ్ళు నిరంతరం ప్రకృతి గొడవలో ఉన్నవాళ్ళు నిరంతరం విషయ గొడవలో ఉన్నవాడు సముద్రం లాగా నిండుగా ఉండలేరు ఇది భగవాన్ వాచ నా కామకామి ఇది భగవాన్ వాచ ఎవరికైతే వాడికి ఆడి దైవ అజ్ఞానికి దైవస్మరణ చీకటిగా ఉంటుంది కానీ జ్ఞానికి విషయ చింతన చీకటిగా ఉంటుంది అజ్ఞానికి దైవస్మరణ చీకటిగా ఉంటుంది జ్ఞానికి విషయ స్మరణ చీకటిగా ఉంటుంది ఇది ఎవరు చెప్పారు భగవాన్ వాచ ఇది భగవాన్ వాచ అంచేది మన ఇక్కడ చేయి సెల్ప్ హెల్ప్ గుర్తుపెట్టుకోండి మనిషికి మనలో గురువు సహాయం వస్తుంది గురువు అంటే మీరు సామాన్యం అనుకోకండి ఇప్పుడు రామాయణ రామకృష్ణుడు వాళ్ళు మహాజ్ఞానులు వాళ్ళు సామాన్యులు అనుకోకండి మీరు మీ పూర్వపుణ్యాన్ని బట్టి ఒక మహాజ్ఞాని మీద ఒక ట్రూత్ రిలైజ్డ్ సోల్ మీద మీకు విశ్వ పాదాల మీద విశ్వ పాదం అంటే మూలం పాదం అంటే మూలం పాదం మన మూలం మన హృదయంలో ఉంది మన హృదయంలో ఉంది మన మూలాన్ని మనం పట్టుకోవటమే అదే జీవిత గమ్యం అదే పాదం అంటే మూలం ఆ మూలం మన హృదయంలో ఉంది అది ఆ మూలాన్ని మనం పట్టుకోవటమే మనం చేయవలసింది మీకు అర్థమవుతుంది ఇక్కడ అంచేది మీరు చేయవలసింది ఏంటంటే మన అంతరం మనం ఎక్కువ సహాయం చేసుకోవాలి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఎవరు వచ్చి ఎదురు సహాయం చేస్తారని ఎదురు చూడద్దు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆధ్యాత్మిక చింతనలో ఏదో ఒక మహాత్ముడి మీద ఏదో ఒక మహర్షి మీద మీకు అర్థమవుతుందా ఎవరో మహాజ్ఞాని మీద మీకు విశ్వాసం పూర్వపుణ్యం లేకపోతే ఆ పాదాల మీద మీకు అసలు విశ్వాసం కలగదు విశ్వాసం కలిగిందే మీకు ఆ గురి కలిగిందే ఇంజిన్ ఎలాగైతే పెట్టిన లాక్కుపోతుందో అలాగే తీసుకెళ్లి మిమ్మల్ని మోక్షంలో పడేస్తాడు గురువు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వాళ్ళు త్రిమూర్తులు, అంటే సృష్టి కార్యం నడిపేవాళ్ళు త్రిమూర్తులు. మీకు అర్థమవుతుంది, వాళ్ళ మీద భక్తి కలగటం కంటే ఒక మహాజ్ఞాన మీద భక్తి కలగటం ఇంకా గ్రేట్ అని చెప్పారు శాస్త్రాలు. వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ అన్నవాళ్ళు. వాళ్ళు ఎవరండి? అడ్మినిస్ట్రేటర్స్. జ్ఞానం అంటే ఏంటండి? అసలు ఆ బ్రహ్మము తన అనుభవంలో ఉంటుంది, బ్రహ్మము తన అనుభవంలో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? వాడు మాట్లాడితే బ్రహ్మం, కూర్చుంటే బ్రహ్మం, నడిస్తే బ్రహ్మం. మీ కళ్ళు తెరిచి చూపిస్తే బ్రహ్మం, ఏమన్నా కళ్ళు మూసుకుంటే చూస్తాడు, కళ్ళు తెరుచుకుంటే చూపిస్తాడు. వాడు కళ్ళు మూసుకున్నాడు అనుకోండి అదే చూస్తాడు, కళ్ళు తెరిచాడు అనుకోండి ఎల్లమ్మనే శుభమ్మనే చూడడు, మీ హృదయంలోనే బ్రహ్మమ్మనే చూస్తాడు. కళ్ళు మూస్తే చూస్తాడు, కళ్ళు తెరిస్తే మీకు చూపిస్తాడు, కళ్ళు తెరిస్తే మీకు చూపిస్తాడు. రమణ మహర్షి గారి గురించి ఒక మాట చెబుతారు, ఆయన కళ్ళతోడు చూసి కొంతమందిని అనుగ్రహించాడని మీకు అర్థమవుతుందా? చూపు వల్ల కొంతమంది అనుగ్రహించాడని, మాట ద్వారా కొంతమందిని అనుగ్రహించాడని, స్వప్న దర్శనం ఇచ్చి కొంతమందిని అనుగ్రహించాడని. నేను అర్థం, మాట, చేత, చూపు ఇలా రకరకాలుగా అనుగ్రహించాడని మనకి ఆ భగవంతుడు పరిచయం ఉన్నవాళ్ళు భగవాన్ సమకాలికులు అలా చెబుతూ ఉంటారు కదా మనకి. కానీ దక్షిణామూర్తికి చూపు లేదు, చేత లేదు. ఎవరికండి? శంకరాచార్య వారి గురువు దక్షిణామూర్తి అని అంటే కథలో గోవింద భగవత్పాదులు అనేది వ్యవహారికంగా వస్తుందనుకోండి, కానీ ఆయన దక్షిణామూర్తి వర్ణంలో అంటే అద్వైతమే చెప్పారు. ఎంచదండి దక్షిణామూర్తి కళ్ళతో చూడకుండా నోటి చోటు మాట్లాడకుండా మీకు అర్థమవుతుందా? అలా రాజులా కూర్చుని లక్షలాది మందిని అనుగ్రహించాడు వాడు దక్షిణామూర్తి. కేవలము బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము, జ్ఞానమూర్తి. ఆయన అంటే జ్ఞానాన్వేషకులు సత్యాన్వేషకులకి శివుడే ఆ రూపంలో దర్శనమిచ్చాడని సనత్ కుమారుడి కాళ్ళకు. చూపు లేదు, మాట లేదు, కదలక లేదు, ఓ రాయిలా కూర్చున్నాడు. రాయిలా కూర్చుని ఆశ్రయించిన వాళ్ళందరిని అనుగ్రహించాడు వాడు దక్షిణ అమూర్తి. వాడు స్పర్శ లేదు, చూపు లేదు, చేత లేదు, టచ్ లేదు, లుక్కు లేదు, ఒరడు లేదు, మాట లేదు, శబ్దం లేదు, అనుగ్రహం ప్రవహించిందండి వాడు దక్షిణ అమూర్తి. అంచేత ఒక ఆ గురి కుదరటం, ఆ గురి మనకి పూర్వపుణ్యం లేదనుకోండి, పూర్వజన్మలో మనం సత్కర్మ చేయలేదనుకోండి, సజ్జన సాంగత్యం చేయలేదనుకోండి, శాస్త్రాన్ని ఎప్పుడు శ్రవణం చేయలేదనుకోండి, మీకు దానికి మనకి ఏ మహాత్ముడి మీద ఏ అవతార పురుషుడి మీద మనకి ఆ పాదాలు అనేది భక్తి కలగదు. మనం ప్రయత్నం చేసినా అది భక్తి కలగదు. రామకృష్ణ పరమహంస గారు అన్నారు, ఈ నేను కూడా ఏంటి బాబు ఎండలైపోతున్నా, నేను మాట్లాడాను, నేను ఎలా చేశాను, అది సాధించాను, ఇది సాధించాను, ఇంకా అందరూ సాధించడమే, అది సాధించాను, ఇది సాధించాను, అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇలా చేసి సోది మాటలు ఎక్కడికి వెళ్ళి ఈ సోది మాటలు? ఎండలైపోతున్నాం రామకృష్ణ పరమహంస గారు, నేను కూడా ఎండలైపోతున్నాం బాబు, ఇంకా నేను వదిలేయండి, నేను నువ్వు అని అన్నాడు రామకృష్ణ. నువ్వంటే భగవంతుడు, నువ్వంటే నువ్వే చేశావు. మీరు ఏదైనా మంచి పని చేశావు, నేను చేశాను అనుకోండి, నువ్వే చేశావు, నువ్వు నేను కూడా వదిలేయండి, వెళ్ళలేకపోతున్నావు, ఎవరి నోటి కూడా వచ్చిన నేనే. అందులోంచి వాడు అస్తమానం నేను తలపెట్టుకున్నాను, నేను లోంచి బయటికి ఎలాగ వస్తావు? అసలు జ్ఞానం అంటే ఏంటి? ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావో అది దేహగతమైంది, మనోగతమైంది. అదేంటది? దేహగతమైంది, మనోగతం. నువ్వు చెప్పి నేను దేహానికి పరిమితమైంది, మనస్సుకి పరిమితమైనది. నిజమైన నేను ఒక సత్యమైన నేను ఉంది. అది దేహానికి పరిమితం కాదు, మనస్సుకి పరిమితం కాదు, లోకానికి పరిమితం కాదు. దానికి అద్దెలు లేవు, దానికి అద్దెలు లేవు, పరిమితులు లేవు దానికి. మీకు అర్థమవుతుంది? అది ఇప్పుడు మీరు చెప్పే నేను ఏంటంటే దేహానికి పరిమితం ఉంది, మీ మనస్సుకి పరిమితమైంది, మీ ఆలోచనకి పరిమితమైంది, మీ ఆలోచనకి ఈ నేను ఈ నేను దేహం చనిపోయినప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే నేను చనిపోతున్నాను అనుకుంటున్నారు. ఆ నేను దేహానికే పరిమితమైంది. నీకు అర్థమవుతుందా? ఇది చదివించాలి, ఇది విడిచిపెట్టవలసింది. ఏదైతే ఏదేమైతే మీరు విడిచిపెట్టాలో ఆ నేనే మీ నోటి నిండా ఉంటాను. ఆ నేనే మీరు నోటి నిండా అదే ఎక్కువ దాన్ని 24 గంటలు వాడుతూ దాన్ని ఎలా విడిచిపెడతారు? దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి విడిచిపెడతారు. మీరు ఎలా విడిచిపెడతారు? రామకృష్ణుడు అన్నాడు, జ్ఞానం అంటే ఏం లేదు అయ్యా, ఏదైతే నేను 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 అంటున్నావో ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానం అంటే పాండిత్యం కాదు, జ్ఞానం అంటే పాండిత్యం కాదండి. ఏదైతే నేను నేను అంటున్నావో నువ్వు చెప్పే నేను నువ్వు కాదని తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానం అంటే పాండిత్యం కాదు. ఈ రామకృష్ణుడు చక్కగా నిర్వచనం చేశాడు, ఈ నేను కూడా వదిలేయండి, నువ్వు 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 అంటే మన అందరూ కూడా ఆయన అంతర్యాములో ఉన్నాడు కదా, మన శరీరంతో ఆడుకుంటున్నాడు. మన యంత్రాలు ఆయన యంత్రాలు చెప్పేవాడు, మన బొమ్మలు కీలు బొమ్మలు, ఆ కీలు బొమ్మలు ఆడించేవాడు ఆడు. మీరు ఈ బొమ్మలు పట్టుకున్నారు, ఆడించేవాడు వదిలేశారు. మనం కేవలం కీలు బొమ్మలం, మనమేంటి కీలు బొమ్మలం, తోలు బొమ్మలం. మనకు మనకు తెలిసినా తెలియకపోయినా తోలు అయితే మనకు అహంకారం వల్ల ఈ విషయం తెలియటం లేదు. తోలు బొమ్మలం కీలు బొమ్మలం ఆడించేవాడు ఒకడు ఉన్నాడు, ఎక్కడో నీకు దూరాన లేడు, నీకు అంతర్యాముగా ఉన్నాడు, నీకు అంతర్యాముగా ఉన్నాడు. నీ దేహం కంటే ఇంద్రియముల కంటే మనస్సు కంటే సన్నిహితంగా ఉన్నాడు వాడు, అంతర్యాముగా ఉన్నాడు. నీ ప్రారంధాన్ని బట్టి ఆడిస్తున్నాడు. నీ ఏ నిమిషాన్ని శరీరం చనిపోయే వరకు ఏ రోజున నువ్వు ఎక్కడున్నాడో నీ ప్రారంధాన్ని బట్టి నేను ఆడిస్తూ ఉంటాడు. నువ్వు కేవలము కీలు బొమ్మ మాత్రమే, నువ్వు కేవలము కీలు బొమ్మ మాత్రమే, నువ్వు మనం కేవలము కీలు బొమ్మలమే. ఆడించేవాడు లోపల ఉన్నాడు, వాడు నారాయణుడు. వాడు అంతర్యాముగా ఎవడున్నాడు? ఆ నారాయణుడు. ఆయన వదిలేశాం, ఆ ఆడించేవాడిని వదిలేసి ఆడే బొమ్మను పట్టుకు తిరుగుతున్నాడు అన్నాడు రామకృష్ణుడు. ఈ బొమ్మలు వేసుకుని తిరుగుతున్నారు చంటి పిల్లలు అంతే. ఆ బొమ్మలు ఏదో అది ఏడుస్తున్నారు, బొమ్మలు ఎదురకుండా పడండి. ఆ బొమ్మలతో కాలక్షేపం చేస్తారు, మన కీరు బొమ్మలతో కాలక్షేపం చేసి చేస్తున్నామని చంటి పిల్లలు ఏడుస్తుంటే నాలుగు బొమ్మలు అక్కడ పడండి, ఆ బొమ్మలతో ఆడుకుంటారు. మనం కూడా ఈ బొమ్మలతో ఆడుకుంటున్నాం. అంతర్యాముగా నారాయణను వదిలేశాం, నేను కూడా వదిలేయండి, నువ్వు నువ్వు అనండి. నీ హృదయంలో ఒకడు ఉన్నాడు, నువ్వు 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 అనండి. ఆ నువ్వు నువ్వు వదిలేసి నేను నేనని మోసుకు తిరుగుతానండి. ఏదైతే మీరు త్యాగం చెయ్యాలో దాన్ని వదిలి తిరుగుతారంటే, దాని పట్టుకు తిరుగుతారంటే, ఏ విషయాన్ని అయితే మీరు వదిలేయాలో దాన్ని చింతిస్తా అంటే అది ఎలా వదులుతారు? అది కానీ మీకు జిన్ను బాగా ఇష్టం అనుకోండి, ఆ జిన్ను మర్చిపోతే వదిలేయగలరా? అస్తమానం జిన్ను 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 అంటే ఇంకా చింత ఎలా మానుతారు మీరు? ఏదైతే మీరు ఏదైతే వదిలేయాలనుకుంటారు దాన్ని మర్చిపోరు పరగట్టిట్టు. అంతేగాని అదే అస్తమానం జ్ఞాపకం పెట్టుకుంటే ఏమవుతుంది? అంతేది మీకు మనకి త్యాగం ఎందుకు నడిపారంటే, ఎప్పటికైనా మనం ఎవరు దేవుడికి పండే వండే పుష్పం మేము పొద్దున్న 7 మందిలో ఇప్పుడు దాకా పళ్ళు పుచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా పళ్ళు మేము దాపలకి వెళ్తే మా పళ్ళు ముందు పుచ్చుకోండి, మా పళ్ళు ముందు పుచ్చుకోండి అంటున్నారు. పళ్ళు పుచ్చుకునేది ప్రవచనం ఎప్పుడు? పొద్దున 7 మందిలో 1 గంట దాకా పుచ్చుకున్నాం, ఇప్పుడు లోపల పళ్ళు పుచ్చుకోమంటున్నారు. పళ్ళు పుచ్చి అందరి దగ్గర పళ్ళు పుచ్చుకున్నాడు 5 అవుతుంది. ఇంక సబ్జెక్ట్ ఎప్పుడు? ఈ జ్ఞానామృతం ఎప్పుడు? మాట దేవుడు అయ్యి ఉన్నది. ఇప్పుడు అక్కడ నేను లోపల కూర్చుంటే ఇంకా రాలే ఎక్కడికి. ఇంకా పొద్దున మళ్ళీ 6 దాకా పళ్ళు పుచ్చుకుంటే ఇంకా ప్రవచనం ఏముంది? మీటింగ్ తర్వాత చేయదు కానీ ముందు పళ్ళు పుచ్చుకోండి అంటున్నారు. అంత తొందరగా ఏమిటో, భగవాన్ పటం ఉంది అక్కడ, అది పటం అనుకోక్కర్లేదు. అక్కడ నీకు ఎవరికైనా తొందర పని అంటే ఆ పటం దగ్గర పళ్ళు పెట్టేసి వెళ్ళిపోవచ్చు. అంటే వీళ్ళకి భయం ఏంటంటే పటం గుర్తించిందో లేదో అని. మరి అక్కడ పళ్ళు పెడతాం, ఆ పటం గుర్తించిందో లేదో, మళ్ళీ గుర్తింపులు కావాలి అక్కడ. ఈ 2 అట్టిపళ్ళకి 2 బత్తాకాయలకి 2 యాపిల్కాయలకి పెద్ద గుర్తింపులు కావాలి మళ్ళీ దానికి. అసలు గుర్తింపుల వల్లే మనం పాడైపోతామని మనకు తెలియదు. అసలు ఇంకోటి ఆ బొమ్మ, అసలు భగవాన్ బొమ్మ బొమ్మ అనుకోవటం ఎందుకు? భగవాన్ అనుకోవాలి, వాడు తరిస్తాడు. అది బొమ్మ అనుకోకూడదు, భగవాన్ బొమ్మను భగవాన్ బొమ్మ అనుకోకూడదు, భగవాన్ అనుకోవాలి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బొమ్మ ఏమో మనం మనం ఇచ్చిన అట్టి పని గుర్తించదేమో అని. అంటే ఈ గుర్తింపులకు అలవాటు ఎప్పుడే మనం పాడైపోతున్నాం, మనం ఈ గుర్తింపులకు అలవాటు పడిపోయి పాడైపోతున్నాం. అసలు ఈ త్యాగం అనేది ఎందుకు పెట్టామంటే ఎప్పటికైనా మనం కానిది వదిలేయటం. ఇప్పుడు మనకు దేహబుద్ధి ఉండదు, అది త్యాగి కా త్యాగి కాని వాడు దేహబుద్ధి విడిచిపెట్టలేడం. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో కర్ర వస్తుంది. ఇది పెద్ద బృహదారణ్యక అన్ని ఉపనిషత్తుల కంటే పెద్ద బృహదారణ్యక ఉపనిషత్తు అన్ని ఉపనిషత్తుల కంటే పెద్దది. ఆ బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక కథ వస్తుంది. ఆ కథ ఏంటంటే దేవతలు రాక్షసులు మనుష్యులు అంటే మనం ఈ ముగ్గురు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మాకేమైనా ఉపదేశించండి అన్నారు. మాకేదైనా ఉపదేశం చేయండి అన్న ముగ్గురు వెళ్ళారు. ముగ్గురు వెళితే ఉపదేశం ఏం చెప్పాడు, ముగ్గురికి ఒకటే ఉపదేశం దా అన్నాడు. ఏంటండి అన్నాడు, అదేంటండి దా అయిపోయింది ఉపదేశం, ఏంటండి అన్నాడు. వీళ్ళు ఒకరి ఒకళ్ళు చూసుకున్నా ముగ్గురికి మూడు రకాలు చెబుతాడేమో అని ఆయన అనుకున్నాడు. ఒకళ్ళు ఏమో రాక్షసులు, ఒకళ్ళు మనుషులు, ఒకళ్ళు దేవతలు, ఒకళ్ళ సంబంధం లేదు. నీకు అర్థమవుతుందా, మనుషులు ఉండే లోకం వేరు, రాక్షసులు ఉండే లోకం వేరు, దేవతలు ఉండే లోకం వేరు, దా అన్నాడు. ఏంటండి అన్నాడు, వెళ్ళిపోయారు. అంటే దా అంటే ఏంటంటే దేవతలకు ఏంటంటే ఊరికాడు భోగాల పని. దేవతలకి వాళ్ళకి ఎక్కువ భోగానికి అలవాటు పడిపోతారు. నీకు అర్థమవుతుందా, వాళ్ళు భోగం అనిపించే వస్తువులన్నీ ఎదురుగుండా ఉంటాయి, అందుకే భోగ జీవితానికి అలవాటు పడిపోతారు. అంటే దా అంటే మీరు దమం నేర్చుకోండి, దమ చేసి నిగ్రహం నేర్చుకోండి. దేవ అంటే మీకు భోగాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎవరికైనా మీకు అర్థమవుతుంది. ఆకలి బాధ ఉన్నవాడికి ఇంకా భోగం ఉంటుందండి, అది ఆకలితో బాధపడతా అంటే మనకి ఇంకా భోగాలు ఏంటండి. మీలో కొంతమంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, ఏమంటే రోజు అది చేసుకుని ఇది చేసుకునేది తింటా ఉంటారు కదా, మీకు అర్థమవుతుంది. ఆ భోగాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి దమం ఉండాలని, అంటే సెల్ఫ్ రెస్ట్రెయింట్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్. దమం అంటే సెల్ఫ్ డిసిప్లిన్, అంటే మీలో మీ మనసుని మీరు నిగ్రహించుకోవాలి. భోగాలు ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ భోగాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, భోగాలు ఎక్కువ ఉన్నాయి, భోగాలు అనిపించేస్తే శుభ్రంగా బాడైపోతారు. భోగ జీవితం వల్ల మీకు మోక్షం రాదు, త్యాగ జీవితం వల్ల మోక్షం వస్తుంది, యోగ జీవితం వల్ల మోక్షం వస్తుంది. అంచేత దేవతలకు ఏం చెప్పారంటే మీరు భోగాలకు అలవాటు పడిపోయారు, ఇంద్రియ భోగాలకు అలవాటు పడిపోయారు, దమం అలవాటు చేసుకుని అంటే క్రమశిక్షణ అలవాటు చేసుకోండి, మనోనిగ్రహం అలవాటు చేసుకోండి, ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకోండి. దాంటే దమం వాళ్ళకి అర్థం, అది అర్థం ఎవరికి, దేవతలకు. ఇంకా రాక్షసులకు కూడా అదే దా. ఏంటి రాక్షసుడికి ఏంటి అది దా, అదేంటి క్రూర, ప్రతి రాక్షసుడు క్రూరత్వంగా ఉంటాడు. మనుషుల్లో కూడా 150 మంది రాక్షసులు ఉంటారు, అంటే రూపం మానవ రూపం ఉంటుంది, 150 మంది రాక్షసులు ఉంటారు. మామూలుగా రూపం మనిషి రూపం. ఇప్పుడు సుమిత్ర మనమే, కైక మనమే. మనలో కైకలు ఉన్నారు, సుమిత్రలు ఉన్నారు. ఎప్పుడో అప్పుడు ఏదో కృతజ్ఞతలో ఉన్నారనుకోవద్దండి. ఇప్పుడు మనలో ఇక్కడ సుమిత్రలు ఉన్నారు, ఇక్కడ కైకలు ఉన్నారు, ఇక్కడ రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు. ఇక రాముడు మనస్తత్వం ఉన్నాడు మనుషుల్లో, రావణాసురుడు మనస్తత్వం ఉన్నారు, సుమిత్ర మనస్తత్వం ఉన్నారు మనుషుల్లోనే, కైక మనస్తత్వం ఉన్నాడు. ఇప్పుడు కైకలు అనేక మంది ఉన్నారు ఇప్పుడు కూడా సమాజంలో. కైకను అందరూ అసహించుకున్నప్పుడు కూడా సుమిత్ర అసహించుకోలేదు. మంచివాడే, మామూలుగా మంచివాడే, సడన్గా ఈ పాడు బుద్ధి ఏదో పుట్టింది. దానికి మందర కారణవచ్చు, ఇంకెవరి కారణవచ్చు. అదే మరీ 100 పాడు చెడ్డావుడు కాదు, ఏదో దైవం ఏదో అలాగే ఉందని కామగా ఉంది. కామన్ కంపోజర్ మనకు సుమిత్రే గురువు. రాముడి కంటే తులసీదాస్ గారు సుమిత్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఇంకెవరో రాక్షసులు వాళ్ళకి దా అంటే దయ నేర్పాడు. అంటే మీరు క్రూరత్వంగా ఉంటారు, కొంతమంది ఎవరికైనా కష్టాలు వస్తే సంతోషిస్తారు. ఎవరికైనా కాలు ఇరిగింది అనుకోండి, ఎవరికి బాగా ఇరిగింది అనుకుంటారు. అటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. వీళ్ళ కంపాషన్ అక్కర్లేదు. అసలు రాక్షస స్వభావం ఉన్నవాడికి ఎవరికి కంపాషన్ ఉండదు, నీకు అర్థమవుతుంది, దయ అనేది ఉండదు. అంటే ఈ రాక్షస స్వభావం ఉన్నవాడు అందరికీ దయ ఉండదు, దా అంటే వాడికి దయ అని అర్థం. మీరు దయ నేర్చుకోండి అని. వాడికేంటి, వాళ్ళు ఏమి నేర్చుకోమన్నాడు, దయ నేర్చుకోమన్నాడు. మీకు అర్థమవుతుంది. ఇంకా మనం ఉన్నాం, మనకి దా, అందరికీ దాయే, మా మాట అందరికీ దాయే. మనం నేర్చుకున్నాడంటే మనుషుల్లో 199 లోబులు, నంబర్ 1 లోబులు. అలా పైకి కనపడరు మనకి 199. అందులో ఇంకా ఈ మధ్యతరగతి ప్రజలు ఎంతో కొంత మేరకు కానీ ఈ 1000 కోట్లు ఉన్నవాడు, 500 కోట్లు ఉన్నాడు మరీ లోబులాడు. ఇంకా మాట మధ్యతరగతి ప్రజల మేరకు అంటే వాడు కొంచెం సంసార కష్టాలు తెలిస్తే, పక్కవాడి గురించి ఎలా తెలుస్తాను, అది ఎక్కడ విమానాల మీద తిరుగుతారు, 5-6 కోట్ల రూపాయల కార్లు తిరుగుతూ ఉంటారు, ఆడికి అసలు ప్రపంచంతో సంబంధం ఉండదు. ఇంకా ఆడు చిన్ని తింటూ ఉంటారు, ఇది కార్ల మీద తిరుగుతూ ఉంటారు, ఇంకా అదే లోకం వాళ్ళకి. ఇంకా మామూలు మనుషుల కింద కూడా చూడరు వాళ్ళు. నీకు అర్థమవుతుంది. అంచేది వాళ్ళు మనం పట్టించుకోక్కర్లేదు. అంచేది మనుషుల్లో 190 మంది పరమ లోభిస్తంగా ఉంటారు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అంచేది దా అంటే మనుషులకి ఏంటంటే దానం నేర్చుకోమన్నాడు. దేవతలకి దమం, రాక్షసులకి దయ, మనుషులకి దానం, ముగ్గురికి దయ. దా వెళ్ళిపోండి అన్నాడు. దా 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 ముగ్గురికి, ముగ్గురికి అయిపోయింది ఉపదేశం చేసాడు ముగ్గురికి. మనుషులకి ఏమో దానం. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. రాక్షసులకి, రాక్షసులకి ఏం చెప్పాడు, రాక్షసులకి దయ, వాళ్ళకి దమం. వాళ్ళకి ఇంటి నిండా భోగాలు, బయటికి వెళ్తే భోగాలు, ఎడి చూసినా భోగాలు. ఎవరికి, ఆ దేవతలకి. అంటే మీరు నిగ్రహం నేర్చు, మీరు చేతులు ఉన్నాయి, డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, ఇంటి చుట్టూ కార్లు ఉన్నాయని విచ్చలవిడిగా ఉండకండి. లోపల కుళ్ళిపోతారు. చాలా మంది డబ్బు ఎక్కువై పాడైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే లోపల పైకి మామూలుగా ఉంటారు, లోపల కుళ్ళిపోతారు. అంచేత రామాయణంలో వాల్మీకి ఏం చెప్పాడంటే ప్రపంచంలో ఉన్న మాయనంతా తీసుకొచ్చి ధనముడ పెట్టాడు భగవంతుడు అని చెప్పాడు. దయ మాయ ఎట్టన్నా అక్కడ చిల్లర చిల్లర చిల్లరగా పెట్టలేదు అట్టను. ఎవరండి, భగవంతుడు. ఆ భగవం మాయ అంతా తీసుకొచ్చి ధనంలో పెట్టాడు. ధనం కోసమే కదండి అక్క చెల్లెలు పేచీరు, మన అత్తాకోడలకు పేచీరు, భార్య భర్తలకు పేచీరు, ఎవరు లెక్క అంటే ఆడదు, రకరకాలుగా పేచీరు. ధనం గురించి వస్తుంది కదండి. ఈ మాయ అంతా ధనంలో పెట్టాడని వాళ్ళు మీకు చెప్పాడని రామాయణం. మనీ ఇది ఇల్యూజన్ ఆఫ్ ది వరల్డ్. మనీ ఇది ఇల్యూజన్ ఆఫ్ ది మనుషుల్లో 190 మంది పరమలోపులు. అంటే మనుషులు ఏం దా, వాళ్ళకి దా, దా అంటే దానం నేర్చుకోమని. ఎంతో కొంత అంటే మీరు ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తాడు, ఏం కోటీశ్వరులు అయిపోరు ఎప్పుడు కూడా. టేకర కంటే నీకు అర్థమవుతుంది, గివరే అదృష్టవంతుడు. అంటే గివర మీద టేకరో గివరో, టేకర్ అంటే తీసుకునేవాడు, గివర్ అంటే ఇచ్చేవాడు. ఆ ఇచ్చేవాడి మీద ఈశ్వరుడు ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు టేకర్ ఎవడో ఉండడానికి తీసుకుని మీరు ఎవరికి ఇస్తారు, అది పుచ్చుకునేవాడు. రాముడు టైంలో ఎవడో ఏం తీసుకునేవారు కాదు, అవసరం లేదు. శ్రీరాముడు పరిపాలన చేసినప్పుడు మనం ఏదైనా ఎవరికైనా ఇద్దామంటే మాకొద్దు మాకొద్దు అన్నారు, అవసరం లేదు. ఇప్పుడు ఎవడో తీసుకోవాలనుకోండి, మీరు ఎవరికి ఇస్తారు, ఆ తీసుకునేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంది. అలా పుచ్చుకోవాలనుకోండి, మీరు ఎవరికి పట్టుకొని ఇస్తారు అంటే ఎవడో కొంతమంది తీసుకునేవాడు ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంది, అలా చూసుకోండి. అంతేకాని మీరు గర్వం పెంచుకోవద్దు. మీరు అంటే ఇవ్వటం ఎంత, గివింగ్. కృష్ణుడు కూడా చెప్తాడు, నాకు నీళ్ళు ఇవ్వండి, మీరు పండు లేకపోతే ఆకు ఇవ్వండి, తోయి ఇవ్వండి. లేదా అంటే మనకి గివింగ్ హ్యాబిట్ అలవాటు చేయటం. ఏంటది గివింగ్ హ్యాబిట్ మనుషుల్లో చాలా తక్కువగా ఉంటుంది. అంటే బ్రహ్మదేవుడు ఏం చేయాలి, రాక్షసులకి దేవతలకు ఏదో చెప్పాడు, మనకి దానం చెప్పాడు. దానం అంటే అది గివింగ్ హ్యాబిట్. దానం అలవాటు చేసుకోండి. దానం అలవాటు చేసుకోవడం, మీరు ఎవరికో 4 మామిడిపళ్ళు ఇచ్చాడు, జీవితం అంతా వెళ్ళిపోదు వాడికి. అంటే మీకు అర్థం, దాని అర్థం ఇవ్వటం అలవాటం. ఇవ్వగా ఇవ్వగా మనం కానీ అంతా ఇచ్చేస్తాం. ఏదైతే మనం అవునో అది ఎలాగ ఇవ్వలేము, అది అందరిలో ఉంది, అది ఇచ్చేది కాదు. ఏదైతే మనం కానిది, మన దేహబుద్ధి మనం కాదు, దేహంతో తాదాత్యం పొందుతాం, మనస్సుతో తాదాత్యం పొందుతాం, ఈ కృత్రిమ గౌరవాలతో తాదాత్యం పొందుతాం, ఈ ఊరేగింపులతో తాదాత్యం పొందుతాం, ప్రముఖ స్థానం పొందుతాం, సమాజంలో ప్రముఖ స్థానం పొందుతాం, ఈ బడాయిలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనకి ఇంకేం చేత కదా కానీ అందరం ఈ మధ్యన బడాయిలో నేర్చుకున్నాం, ఇలా ఆడంబరం మాట నేర్చుకున్నాం. ఒక మాట నిరాడంబరంగా ఉండదు, నిర్మలంగా ఉండదు, నిశ్చలంగా ఉండదు, ప్రతి మాట ఆడంబరం. మీకు అర్థమవుతుందే, వాడు ఆత్మస్థితి, వాడు ఏదో నేను ఆ పని చేశాను, ఆడ అస్తమాన్ని పొగుడుకుంటాడు, మనల్ని కూడా పొగడమంటాడు, మా ఇంకా పాడైపోతాను కాడు. అంచేది ఇలా పాడైపోతున్నారు మనుషులు. అంచేది మీరు మనం కానీ ఇలాగ మీరు ఏదో పండిస్తే కనీసం వాకన్ని ఇస్తే మనం కానీ, మనం కానీ అనే అవును అనుకుంటున్నాం. ఏదైతే కాదో అది అవును అనుకుంటున్నాం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏదైతే కాదో అది అవును అనుకున్నది కాదు, మనం ఏదవునో తెలియదు. మనం కానిది అవును అనుకుంటున్నాం. కానిది అవును అనుకున్నంత కాలం మనం ఏదైతే అవునో అది మనకు ఎరుకులోకి రాదు. మన హృదయంలో ఉంది, ఉందే ఆ ఎరుకులోకి రాదు. అది మనకి ఎరుకులోకి రాదు, అది ఎరుకులోకి రాదు. అంటే నువ్వు కానిది విడిచిపోయి ఆ దానం అనేది అర్థం చేసుకుంటే నువ్వు ఏదైతే కాదో దాన్ని విడిచిపెట్టేస్తాం. నీకు అర్థం వస్తుంది. ఆ దేహ వాసన పోతుంది, లోక వాసన పోతుంది, శాస్త్ర వాసన పోతుంది, నీ మనస్సుతో సాదాత్యం పోతుంది. అంచేది నీ కానీ విడిచిపెట్టేస్తే నీ కానీ ఇవ్వటం, నువ్వు ఏదిగా ఉన్నా దాని తాలూకు ఎరుకు వస్తుంది. ఈ బడాయిలు ఎందుకు, దేహాభిమానం లేనివాడికి బడాయి ఎందుకండి? ఇవన్నీ దేహ మొత్తం సర్వరోగాలు ఈ దేహ బుద్ధిలోంచి వస్తాయి. వీడు బడాయి మాటలు ఏమన్నా ప్రామనేసి అందరిలోనే తల ఎత్తుకు తిరగాలనుకోవటం, ఈ గౌరవాలు సంపాదించుకోవటం, ఈ గొప్పలు కట్టడం, ఇవన్నీ తగలబట్టాం. మన వీటి ఇలా వెళ్ళి తగలబడిపోతున్నాం. ఎందుకు ఈ బడాయి మాటలు? ఎందుకు నిర్మలంగా ఉండలేకపోతున్నాం? మీరు గౌతమ బుద్ధుడు అన్నాడు, నిర్వాణ సుఖాన్ని పొందటానికి ప్రయత్నం చేయటం మానేసి ఇదేంటో ఈ అల్లరంత ఏంటి, ఈ బడాయిలేంటి, టక్కర్లేంటి? పైగా ఇంకో కొంతమంది ఇంక జనం ఉన్నారు, ఏది చేయలేదు, చేసినట్టు మనం చెప్పుకోవాలి, తిట్టేస్తారు మనం. వాళ్ళు ఏమి చేయరండి, మనం ఆడు చేస్తున్నట్టు మనం చెప్పుకోవాలి, చెప్పబట్టి మనం తిట్టేస్తారు. ఎదురుగుండ కాకపోయినా చాటునే తిట్టేస్తారు. అంచేది అడ్వర్టైజ్మెంట్ మనుషులకు అలవాటు అయిపోయింది, పబ్లిసిటీ అయిపోయింది. వీడు ఇచ్చేది రూపాయలు ఇస్తాడో ఆ గోడ మీద పెద్ద పేరు రాయాలి ఇడికి. నీకు అర్థం అవుతుంది? ఇలా శుభ్రంగా మనకు అవసరమైన గొడవలోకి వెళ్ళి, అజ్ఞానంలోకి వెళ్ళి, అవిద్యలోకి వెళ్ళి మీకు అర్థం అవుతుంది, శుభ్రంగా పాడైపోతున్నాం మనం. అంచేది సూత్రం ఎవ్రీడే ట్రై టు రినౌన్స్ ప్రామినెన్స్. ఇది రాసుకోండి, ఎవ్రీడే ట్రై. ఒకసారి విడిచిపెట్టలేం, మనం ఏదో గొప్ప స్థితికి పోవాలి, ప్రముఖ స్థితికి పోవాలి, అందరిలోని గౌరవం పొందేది, అందరిలోని ఏదో పదవులు పోయి అందరం మనంకే చూడాలి. చెడ్డ బుద్ధి ఉందో మనకి, అది పోకుండా నీకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? అంటే సూత్రం ఏంటంటే ఎలాజబ్బరాలు ఎక్కడ కింద ఎవ్రీడే ట్రై. ఇది కూడా సాధనలో భాగం. ఇది కూడా బేర్ ఇన్సల్ట్ బేర్ ఇంజరీ, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. ట్రై టు రెనౌన్స్ ఎవ్రీడే ట్రై టు రెనౌన్స్ ప్రామినెన్స్. ఆ ప్రామినెన్స్ వల్ల పాడైపోతాం మనం. ప్రామినెన్స్ పొందాలి అనే ఆ తత్వంతో పాడైపోతాం. అంచేత ఈ దానగుణం, బ్రహ్మదేవుడు మనుషులకి దానగుణం గురించి చెప్పాడు. దానగుణం అంటే మనం కానిదాన్ని విడిచిపెట్టి అలవాటు వస్తుందని, మన కానిదాన్ని మనం విడిచిపెట్టి అలవాటు వస్తుంది. ఇవాళ భగవాన్ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ తులసీదాస్ గారు మనల్ని చెడగొట్టేశారే, మనం ఈ తులసీదాస్ గారు మన దారి మళ్లించేశారు. తులసీదాస్ గారు మహాభక్తుడు, పరమ పవిత్రుడు. ఆ పాప చింతన ఎలా ఉంటుందో తులసీదాస్ తెలియదు. గొప్ప రామభక్తుడు ఆయన. ఆ సుమిత్రకు గొప్పతనం గుర్తించినందుకు మనం మెచ్చుకోవాలి. మనం రామాయణం చదువుతాం ఎందుకు? కాలక్షేపాలను చదివినట్టు చదువుతాం, అది పుణ్యానికి చదువుతాం. రామాయణం మంచిదే, పుణ్యం కోసం చదువుతాం. ఆయన ఆ సుమిత్ర యొక్క గొప్పతనం గుర్తించాడు కదా. ఆయన దగ్గర గొప్ప హృదయం లేకపోతే సుమిత్రని ఎలా గుర్తించగలడు? సుమిత్రని గుర్తి అసలు ఇంకోటి, ఒక జ్ఞానం అర్థం చేసుకోవాలంటే ఇంకొక కూడా జ్ఞానం ఉండాలి. మనలో ఎంత కొంత జ్ఞానం లేకపోతే ఇంకో జ్ఞానం మనకు అర్థం కాదు, ప్రయత్నం చేసినా అర్థం కాదు. అంచేత భగవాన్ ఎవరితో ఏం చెప్తున్నారంటే, నిన్ను తెలుసుకోవడానికి ఉద్యోగం మానక్కర్లేదు. నువ్వు చేసుకునే పని నువ్వు, భగవంతుని నీకు ఏ పని, ఒక్కో మనిషికి ఒక పని కేటాయిస్తాడు. మీకు అర్థం అవుతుందా? ఆ పని మీరు రియాక్షన్ రాకుండా పని మీరు చేసి వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. ఆ పని మీకు భగవంతుడి కేటాయించిన పని మీరు జాగ్రత్తగా చేసుకోండి. మీకు పని మానేస్తే జ్ఞానం రాదు, సోమలతనం వస్తుంది. పని మానేస్తే మీరు చేతిలో చేసి అంటే ఇక్కడ సూత్రం ఏంటంటే పని మనం విడిచిపెడితే పాడైపోతాం. పని మనల్ని విడిచిపెట్టేసింది అనుకోండి, దానివల్ల మనకు నష్టం లేదు. పని మనం బలవంతాన్ని మానేస్తే మనం పాడైపోతాం. ఒకవేళ పని మనల్ని విడిచిపెట్టేసింది అనుకోండి, అప్పుడు మనకు నష్టం లేదు. కానీ మనం బలవంతాన్ని పని విడిచిపెట్టకూడదు. మన చేతిలో ఉన్న పని చెయ్యాలి, చేతిలో ఉన్న పని చెయ్యాలి. అది నేను చేస్తున్నానన్న భావన లేకుండా చెయ్యాలి. అది ఈ పని నేను చేస్తున్నా, నేను కూడా వదిలేసి చెయ్యాలి. ఇంకోటి మీకు ఆ నేనైన తలం, మీరు పని చేసేటప్పుడు కూడా ఆ నేనైన తలం వదిలేస్తే మీకు ఈ సహస్రారం అంతా తేలికైపోయి దూది కింద ఉంటుందండి. మీరు అలా చేసి చూడండి. ఇప్పుడు నేనైన తలం వదిలేసి మామూలుగా మీ పనులు మీరు చేసుకుంటారంటే మీ తలకాయ అంత దూది కింద, అంటే మళ్ళీ ఇలా పట్టుకు చూసుకోవాలి మనం, ఇలా తలకాయ ఉండలేదు, మనకు అనుమానం వచ్చేస్తుంది మనం తలకాయ ఉండలేదు. అంటే తలకాయ ఉన్నా లేనట్టు అనిపిస్తుంది, అలా కనిపించదు మనకు తలకాయ, దూది కింద అయిపోతుంది. అదే మన నెత్తి మీద తలకాయ ఉండలేదా, ఇలా మెడపైన తలకాయ ఉండలేదా, మనకు అనుమానం వస్తుంది. అది నేనైన తలం పొదిలేసి మనం పని చేసుకుంటే, నేనైన తలం పొదిలేసి మాట్లాడుతాం. నీకు అర్థమవుతుంది? నేనైన తలం పొదిలేసి పని చేసుకుంటే, నేనైన తలం పొదిలేస్తే గాఢ నిద్ర కూడా వస్తుంది. అవి నేనే మమ్మల్ని పాడు చేసింది, ఈ నేనే మనల్ని పాడు చేసేది అదే. అందుకే భగవాన్ చెప్పారు, అది ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏదీ లేదని. ఆ నేనే తలం ఉంటే లోకం ఉంది, దేవుడు ఉన్నాడు, స్వర్గలోకం నరకలోకం ఇవన్నీ ఉన్నాయి, అన్నీ అక్కర్లేదు. ఈ లోకాలతో సంబంధం లేకుండా ఈ భూమి మీద మీరు ఉండగానే ఈ మనస్సు, మీ మనస్సు యొక్క వేగం ఆపు చేసి వైకుంఠానికి వెళ్ళిపోవాలి, కైలాసానికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. మీ మనస్సుకి వేగం ఉంటుంది, విమానానికంటే వేగంగా వెళ్ళిపోతుంది మనస్సు. ఆ మనస్సు యొక్క వేగం ఆపు చేసి ఈ వైకుంఠాలు గొడవ, కైలాసాలు కూడా వదిలేసి, ఈ పుట్టుకులు చావులు కూడా వదిలేసి, ఈ పుణ్యాలు పాపాలు ఈ గొడవలు కూడా వెళ్లకుండా మీ మనస్సును నిర్మలం చేసి, మీ మనస్సును నిశ్చలం చేసి, మీ మనస్సును ఏకాగ్రం చేసి, మీ మనస్సును పవిత్రం చేసి, మీ బిహేవియర్ ప్యాటర్న్ లో మార్పు తీసుకొచ్చి, ఏ హృదయంలో అయితే మీ హృదయంలో అంటే ఈ మూల తలంపు మూలంలోనూ ఉంది కదా, ఆ వస్తువు అంతా అక్కడ ఉంది కదా. మీ మనస్సుని మనస్సును అంత మనస్సు బాహ్యముఖానికి వస్తే అంత ఉంది, కానీ అంతర్ముఖానికి వెళ్తే ఏమి లేదు. మీ మనస్సును అంతర్ముఖం చేసి ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే నారాయణుడు ఉన్నాడో, ఎక్కడైతే బ్రహ్మ పదార్థం ఉందో, ఈ మనస్సుని ఎవరితోటి సంబంధం లేకుండా ఈ లోక చెంద లోకాలు కూడా చావులు కూడా పుట్టుకులు కూడా ఏమీ గొడవ లేకుండా, చావు పుట్టుకలతోటి సంబంధం లేకుండా, మీ హృదయంలో లోకాలతో సంబంధం లేకుండా, ఏ వస్తువు అయితే దాని స్వరూపమే సుఖం, ఆ వస్తువు ఆ బ్రహ్మము మీ హృదయంలో ఉంటే, బ్రహ్మములోకి మీ మనస్సుని నెట్టడానికి ప్రయత్నం చేశాడు మధ్యవర్తులతో, శాస్త్రాలతో సంబంధం లేకుండా. అంచేది మీ మన అది భగవాన్ చేసిన పని. భగవాన్ చేసిన పని ఏంటంటే మీ మనస్సు యొక్క వేగం, అక్కడికి వెళ్ళిపోదాం, ఎక్కడికి వెళ్ళిపోదాం, కైలాసానికి వెళ్ళిపోదాం, వైకుంఠం, ఎక్కడికి వెళ్తావు నువ్వు, ఎక్కడికి వెళ్ళా, నీ మనస్సే కదా, అదే నేను విడిచిపెట్టలేదు. నువ్వు కాశీలో మనస్సు వస్తుంది, రామేశ్వరంలో మనస్సు వస్తుంది, ఎక్కడికి వెళ్ళా మనస్సు వస్తుంది, వదిలించుకోవాలి, అదే దాన్ని వదిలించుకోవాలి. నీ హిమాలయ పర్వతాలకు వెళ్తే మటు కదా నీ కూడా రావటం మానుతుందే. అయితే నువ్వు ప్రశాంతంగా ఉండి నీ పని అదే నువ్వు జాగ్రత్తగా చేసుకుని దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయి మనస్సుని. మనస్సును వదిలించుకోవాలని దాని అంతర్ముఖం చేయాలి. దాని అంతర్ముఖం చేస్తే దానికి వచ్చే తలంపులు, అవసరం లేని తలంపులు, చింతలు తగ్గిపోతాయి. మనస్సును అంతర్ముఖం చేసి అది ఏ వస్తువు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది అక్కడ నెమ్మదిగా నెమ్మదిగా దాన్ని సూక్ష్మం చేసి, దాన్ని పవిత్రం చేసి, పరమ పవిత్రుడి కానీ జ్ఞానం రాదు. కానీ ఏంటంటే పరమ పవిత్రుడి కానీ అంతర్దృష్టి రాదు, అంతర్ముఖం రాదు. అంతర్ముఖం అయితేనే కానీ మనస్సు వెళ్ళి నదెళ్ళి సముద్రం ఎలా ఐక్యమవుతుందో, ఈ మనస్సు ఎప్పుడైతే పరమ పవిత్రమైందో లోపల వెళ్ళి బ్రహ్మంలో ఐక్యమవుతుంది, లోపల బ్రహ్మంలో ఐక్యపడి అప్పుడు నువ్వు పోవు, అప్పుడు నువ్వు ఎక్కడో పోతావని భయపడక, నువ్వు ఏదిగా ఉన్నావు అది నీ చేరికలోకి వస్తుంది, దాని స్వరూపం సుఖం. అప్పుడు నీ మనస్సు ఎక్కడా లోకంలో బయట ఎక్కడా సుఖం కోసం వెతకదు, వెతకవలసిన అవసరం లేదు, అదే సుఖం. కాబట్టి సుఖానికి సుఖం ఎందుకు ఇంకా, అది కానీ సుఖానికి మనకు సుఖం లేనప్పుడు బయట ఎదుగుతాం సుఖపట్టడం కోసం, ఎక్కడ చూడ సుఖం కోసం వెతుక్కుంటాం. సుఖానికి సుఖం ఎందుకు, ఇంకా పంచదారకి తీపెందుకు, అంటే ఇతర వస్తువులకి పంచదార తీపిస్తుంది, ఇంకా పంచదారకి తీపెందుకు, లోపల ఉన్న వస్తువు సుఖమే కాదు సుఖం. నీకు అర్థమవుతుంది? ప్రతి మనిషికి సుఖం కావాలి, కానీ అది ఎక్కడ ఉందో తెలియటం లేదు, ఎలా పొందాలో తెలియటం లేదు, అది ఎక్కడ ఉందో తెలియటం లేదు, అది ఎలా పొందాలో అది ఎక్కడ ఉందో ఆ సుఖస్వామి. దేవుడు కూడా మనిషికి అక్కర్లేదు సుఖం ఉంటాను. ఏమంటే అది ఎలా పొందాలో, ఎక్కడ పొందాలో, అది ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్లి మిమ్మల్ని ఎక్కటానికే ఈ రమణ గురువు చేసే పని. దీనికి మధ్యవర్తులతో సంబంధం లేదు, దేవతలతో సంబంధం లేదు. డైరెక్ట్ గా మిమ్మల్ని అక్కడ పంపేయటం, మధ్యవర్తులతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా మీ మూలంలోకి మిమ్మల్ని పంపటం, మిమ్మల్ని మీ మూలంలోకి మిమ్మల్ని అక్కడికి వెళ్లిన తర్వాత, మీకు అక్కడికి వెళ్లిన తర్వాత అంటే మీరే సుఖం అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది, మీరే సుఖం అయిపోతారు. అప్పుడు మీకు ఏ చింతన రాదు, మీకు అసలు ఏ చింతన రాదు, మీకు అర్థమవుతుంది ఏ చింత. అది లోపలికి వెళ్ళి మీరు ఆ బ్రహ్మాకారం కనుక పొందితే మీకు అర్థమవుతుంది. ఆ బ్రాహ్మణ స్థితిలో మీరు నిలకడగా ఉండగలిగితే, అక్కడ స్థిరంగా ఉండగలిగితే, అక్కడ సుఖ సముద్రం ఉంది, ఉప్పు సముద్రం కాదు. ఆ సుఖ సముద్రం వచ్చి మీ శరీరాన్ని ముంచేస్తుంది, మీ ఇంద్రియాలను ముంచేస్తుంది, మీ సహస్రాలను ముంచేస్తుంది. ఇంకా సుఖం కోసం వెతకటం అనేది మీరు అసలు సుఖం కోసం వెతికిద్దామని ఆలోచన రాదు. ఏంటంటే యువర్ నేమ్ ఈజ్ హ్యాపీనెస్, యువర్ నేమ్ ఈజ్ పీస్, యువర్ నేమ్ ఈజ్ బ్లిస్. నీ పేరే సుఖం, నీ పేరే శాంతి, నీ పేరే ఆనందం. ఇంకా ఆనందం కోసం అక్కడ తిరుగుతావు? అయితే ఆనందం ఆనందం కోసం ఎక్కడ తిరుగుతుంది? సుఖం సుఖం ఎక్కడ? సుఖం సుఖం కోసం, సుఖం లేనివాడు సుఖం కోసం తిరుగుతాడు, సుఖి సుఖం కోసం ఎక్కడ తిరగాలి? అది తిరగవలసిన అవసరం లేదు. సుఖి సుఖం కోసం తిరగక్కర్లేదు. ఆడు హృదయం నిండా ఆనందం నిండి, సహస్రాలు నిండా ఆనందం నిండి, బజార్లో ఆనందం కోసం ఎందుకు తిరుగుతాడు వాడు? అప్పుడు దాకా మనకు వాండరింగ్ చెప్పను. ఏది అదే ఎక్కడో వైకుంఠంలో సుఖం ఉందా, కైలాసంలో సుఖం ఉంది, కాశీలో సుఖం ఉంది, రామేశ్వరంలో సుఖం ఉంది. ఇదంతా మనసు యొక్క మాయ, మనసు యొక్క వేగం. మనోవేగం, నోటి వేగం. నోటి వేగం అంటే పట్టుకు తిట్టడం అందరు. పొట్ట వేగం, ఈ పొట్ట కూడా ఏదో ఒకటి పడగలేస్తాం మనం. పదమంది తినేస్తా ఉంటారు, పకోడీలని బజార్ సరుకులు తినేస్తే విరేచనాలు అయితే వాళ్ళు విరేచనాలు తగ్గడానికి బిడ్డలు వేసేసుకుంటారు పాప. ఓ తినేస్తారండి, తినేస్తే విరేచనాలు పట్టుకుంటా కదా, మళ్ళీ దానికి బిళ్ళలు, డాక్టర్లు. ఓ పొట్ట వేగం, అది విరేచనాలైనా తింటాం మానరు, మళ్ళీ బిళ్ళలు వేసేసుకుంటారు. కొట్టి షాపులు ఉన్నాయి కదా, అందుకే చెప్పాడు సెల్ఫ్ హెల్ప్. నేను రోజు తినొద్దని ఎవరు చెబుతాడండి? మీ ఇంట్లో వాళ్ళే చెప్పరు కదా. రోజు తినొద్దు, జాగ్రత్త తిండి కాడ జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు చెప్పరు. అంచేది సెల్ఫ్ హెల్ప్. ఏంటది అది రాసుకోండి, మిగతాయని మర్చిపోండి, దేవతలు మర్చిపోయినా పర్లేదు, సెల్ఫ్ హెల్ప్ అనేది రాసుకోండి. మిమ్మల్ని మీకు మిమ్మల్ని మీరు మీకు మీరు సహాయం చేసుకోకపోతే ఎవరు సహాయం చేస్తారు మీకు? మిమ్మల్ని రోజే వచ్చి తినవద్దు, అతిగా తినవద్దని, అతిగా తినొద్దని ఎవడో చెప్తారని మీకు ఎవడో చెప్పరు. ఆయన చెప్తే బాగుండదేమని కూడా చెప్పరు కదా. ఆయన అవసరం ఏంటాడు వచ్చి ఎవడానికి? పాడైపోతే మీరే పాడైపోతారు. వాళ్ళకి నిష్ఠరాడు ఎందుకు? ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, మీరు ఎక్కడికి పారిపోకర్లేదు, ఎక్కడే పారిపోయాను మీ మనసు మీకు కూడా వచ్చేస్తుంది. మీరు ఉండి చోట ఉండి మీరు జాగ్రత్తగా మీరు చేసిన పని ఇడిచిపెట్టద్దు. ఎంత ఎంత చేయగలిగితే అంత చేసుకోండి, ఓపుకున్నంతసేపు చేసుకోండి, గుర్తింపులు చోటుకు వెళ్ళకండి. కొంతమంది అంటారు చాలా మంది, ఏమంటే బోర్డు అంత చాకరీ చేస్తున్నాం ఎవరిలో గుర్తించలేదని, అక్కడే పాడైపోతారు. ఎవరిలో గుర్తి ఎందుకు గుర్తించాలని? ఇతర జ్ఞానికి ఇతరులు లేరు, అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానికి ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు, బ్రహ్మకి ఇతరులు లేరు. అంటే మీకు ఇతరులు మనల్ని గుర్తించాలి అనుకుని ఎప్పుడైతే భావన ఎప్పుడైతే వచ్చిందో మీకు వ్యక్తి భావన పెరిగిపోతుంది. ఏం పెరిగిపోతుంది? ఆ ఇండివిజువల్ లైఫ్ పెరిగి ఫాల్స్ అయి పెరిగిపోతుంది, ఆ మిజ్ఞానాన్ని పెరిగిపోతుంది, దేహబుద్ధి పెరిగిపోతుంది. మీరు గుర్తింపు, మీరు చేసి పని, మీరు ఈశ్వరుడు అంతర్యామి, ఈశ్వరుడు అంతర్యామి, ఈశ్వరుడు కళ్ళు లేకుండా చూడగలడు, చేతులు లేకుండా పని చేయగలడు, నోరు లేకుండా మాట్లాడగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు. ఈశ్వరుడికి ఇంద్రియాలు అక్కర్లేదు. నేనేం చేస్తున్నారో చూడాలంటే నాకు కళ్ళు ఉండాలి. ఈశ్వరుడు కళ్ళు అక్కర్లేదు, కళ్ళు లేకుండా చూస్తాడు, నీకు అర్థమవుతుంది. చెవులు లేకుండా వింటాడు, కాళ్ళు లేకుండా నడుస్తాడు, చేతులు లేకుండా పని చేస్తాడు, ఏం అక్కర్లేదు ఆయనకి. ఆయన అంతటా ఆయనే సృజించుకుంటాడు. మనకు భగవద్గీత ఎన్నిసార్లు చదివినా మనకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఈ జరగో చిన్న తరకండి పైగా తీర్పులోడు చెబుతారు వీళ్ళు. భగవద్ చేతుడు ఆ శ్లోకంలో ఎలా ఉంది, ఈ శ్లోకంలో ఎలా ఉందని వాళ్ళ తీర్పులోటి. మీరు 1000 సార్లు చదవండి భగవద్గీత, 1000 కోట్లు సార్లు చదవండి, మనకు తెలియని విషయాలు భగవద్గీతలు ఇంకా చాలా ఉన్నాయి. ఎంచే మన చిన్న చిన్న తలకాయలు, ఆ గోడ పక్కన ఉందేమీ తెలియదు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో తెలియదు, మనకు తెలియదు కదండి. ఆ కాల ప్రవాహంలో ఏం వస్తుందో మనకు తెలియదు. మనం తీర్పులు చెప్పడం ఏంటి? ఆ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ తీర్పులు చెప్పొద్దు. తీర్పులు చెప్పడానికి పనికిరావు మన చిన్న చిన్న తలకాయలు. ఇంకో గంటలో ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఇంత సైన్స్ అభివృద్ధి అయిన తర్వాత, ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత ఆ భగవద్గీతలో నిజమైన సైన్స్, స్పిరిచువల్ సైన్సే. భగవద్గీతలో మనకు అర్థం కాని విషయాలు కొన్ని కోట్లు కోటి విషయాలు ఉన్నాయి. ఇదికే మనకు అలా అనిపిస్తుంది, తెలిసిపోయింది, అర్థమైపోయింది అని అనిపిస్తూ ఉంటుంది. ఈ సృష్టిలో ఎంత క్రూరత్వం ఉంది, ఎంతకుంది ఈ క్రూరత్వం. ఇటువంటి విషయాలు మనకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఒక మనిషి బిహేవియర్ ఒక రకంగా ఉంది, ఎందుక బిహేవియర్ అలాగ ఉంది, లేకపోతే పూర్వ జన్మలకి ఆ బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా, ఇటువంటి మనం ఊహించలేము. మన తలకాయకి అందరి విషయాలు మనకి ఎంతవరకు అర్థమైతే అంతవరకు సాధన చేసి మనం తరించాలి, కానీ మనకు అందరి విషయాల గురించి మన తలకాయ పాడు చేసుకోకూడదు. అది ఇక్కడ అంటున్నారు అంటే నువ్వు ఎర్రబట్టలు కట్టుకు ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు, నువ్వు ఎర్రబట్టలు కట్టుకుని ఎక్కడికి వెళ్ళిపో. రామకృష్ణ పరమహంస గారి మటుకి ఏమంటే ఈ మధ్యన వైరాగ్యంగా అంటున్నాడు పెళ్లి చేసుకుని అన్నాడు ఎదురు అంటే ఆ మరుసటి రోజు నాడు ఎర్రబట్టలు కట్టించేసారు. అది కారణం ఏం చెప్పమంటారండి, ఎర్రబట్టలు కట్టుకుంటే పెళ్లి మానేస్తాడు, మళ్ళీ తెల్లబట్టలు వేసుకుంటూ వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుంటాడు. వైరాగ్యంగా అంటున్నాడండి, ఇడివో వైరాగ్యంగా అంటున్నాడండి, పెళ్లి చేసుకొని అంటున్నాడు, భగవంతుని చింతిస్తున్నా ఆవిడ చెల్లబట్టలు ఉన్నాడు అనుకో, ఆడు రానిచ్చేవారు, ఆడు పూర్తిగా పెళ్లి కోసం పోలేదు పాప వాడికి, ఎవరికి ఉడికి అనుకుంటున్నాడు, ఆడికి ఎర్రబట్టలు చుట్టేసేవారు, చుట్టేస్తే ఇంకా పెళ్లి గొడవలోకి వెళ్లకుండా ఉంటాడు, ఎర్రబట్టలు కట్టేసి చుట్టేసాం ఆడికి, పెళ్లి కూతురి బట్టలు చుట్టినట్టు ఆడికి చుట్టేసేవారు ఎర్రబట్టలు. అదే భగవాన్ పద్ధతి వేరులేండి. అంటే భగవాన్ పద్ధతి ఏంటంటే పెళ్లిలో పెద్ద పులి లేదండి, అవి పెళ్లి చేసుకుంటే పాడైపోతారు. ఇది రామకృష్ణ పరమహంస గారికి భగవాన్ ఏమంటారంటే పెళ్లి చేసుకున్నది మాత్రం చేత పాడైపోరు, పెళ్లిలో పెద్ద పులి లేదు. చాలా మంది బ్రహ్మచారులుగా ఉండి పరమ లోబులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అది బ్రహ్మచారులే, అది లోభిత్వం భరించలేము అసలు. అలా నేను చాలా మందిని చూశాను ఒకళ్ళు ఇద్దరు, కొన్ని జ్ఞానం ఉందంటే జ్ఞానం ఉండదు, ఎప్పుడైతే లోభిత్వం అంటూ భరణ్ కానీ యేసుక్రీస్తు దాని గొప్పతనం ఏంటంటే ఆయన కూడా చేయడానికి ఒక పండితుడు కాదు, సంతకాలు పెట్టడం కూడా సరిగ్గా చేత కాదు. ఈ పల్లెళ్ళు చేపలు పట్టేవాళ్ళు, రెయ్యలు పట్టేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు 12 మంది దొరికారు. అటువంటి ఎటు ఎందుకు మామూలుగా చదువు సంజీవని మొద్దులను తీసుకొచ్చి ఆ ఏ క్రైస్తవ ప్రచారం చేయించాడని ఆశ్చర్యం అదే. ఇప్పుడు శంకరాచార్యుల వారు శిష్యులున్నారంటే శంకరాచార్యుల వారితో సమానమైన పండితులు, యేసుక్రీస్తు అలా యేసుక్రీస్తు 12 మంది ఉన్నారు శిష్యులు. అది ఎవరంటే పల్లెళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు, తర్వాతేమో రెయ్యలు పట్టుకునేవాళ్ళు, సముద్రం ఒడ్డున ఉంటారు చూడండి. ఇటువంటి వాళ్ళు 12 మందిని జారు చేసి వాళ్ళకి జ్ఞానం కలగజేసి ఈ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేశారు. అది అంతకంటే విశేషం. వాడు యేసు వాళ్ళు పల్లెళ్ళు చేపలు పట్టుకున్న వాళ్ళనే రెయ్యలు పట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి మహాపండితులు చేసి పడేశాడు. అలా బళ్ళో చదువుకోవడం లేదు, వాళ్ళకి సంతకాలు పెట్టలేరు. అది ప్రపంచంతో ప్రచారం చేశారు యేసుక్రీస్తు గురించి. అంటే ఆయన చెప్పిన మాట గురించి ఆయన ఏంటి, సముద్రాలు దాటించేశారు ఈ పల్లెళ్ళు అందరూ కలిసి. పండితులు మాకు పాండిత్యం ఉందో మాకు పాండిత్యం ఉందో అనుకునే వాళ్ళకి అలా పాండిత్యం రాకపోవటం మనసు. మీరు అదే ఆడు పండితులు కూడా పాండిత్యం వాడు కాదు కదా, లోపల సద్వస్తువు వాడు, ఆడు ఊరికే పాండిత్యం వచ్చి. ఇప్పుడు డబ్బు ఉంది, ఒక మనిషికి డబ్బు ఉంటే డబ్బు వాడు కాదు, కానీ వాడు కానిదానంతో తాదాక్ష్యం పొందడం వల్ల మా ఆడికి పతనం ప్రారంభం. వాడి కానిదానితో మీకు డబ్బు ఉండొచ్చు, ఎంత డబ్బు ఉన్నా పర్లేదు, మీ డబ్బుతో మీరు తాదాక్ష్యం పొందడం మానరు, తాదాక్ష్యం అప్పుడు పతనం ప్రారంభం అవుతుంది. అలా పాండిత్యం ఉండొచ్చు, అలాగే పాండిత్యంతో తాదాక్ష్యం పొందితే వాడికి పతనం అయిపోతాడు. పాండిత్యం కూడా చాలా మంది పాడి గర్వం వస్తుంది, పాడి పతనం అయిపోతారు. పైకి మామూలుగా దండలు వేయించుకుంటారో లోపల సున్నలో లోపల పాడైపోతుంది. వీళ్ళందరూ వీళ్ళు లోపల ఏమి జ్ఞానం లేకుండా వికాసం లేకుండా మీకు అర్థమవుతుంది. ఒట్టి పాండిత్యం డ్రై పాండిత్యం వీళ్ళందరూ రాబందులు అన్నాడు ఎవడు రామకృష్ణ పరమహంస. ఈ రాబందులు చాలా పైకి ఎగిరిపోతాయి, కానీ శవాలు ఎక్కడున్నాయో చూస్తూ ఉంటాయి. శవాలు తినటం కోసం చాలా పైకి ఎగిరిపోతాయి, కానీ శవాలు ఎక్కడ జరిగితే శవాలు చెందామని చూస్తూ ఉంటారు. లోపల వికాసం లేని పండితులందరూ రాబందులు లాంటి వాళ్ళు అన్నాడు. వాళ్ళకి పాండిత్యం ఉంటుంది, ఉంటుంది చూపేమో శవాల మీద. ఏ శవాలు ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడ తినేది వల్లకాళ్ళు ఉంటాయి శవాలు, ఆ శవాల మీద వాళ్ళు ఉంటారు. వీళ్ళు పండితులు అని చెప్పారు. లోపల వికాసం లేని పండితులు అంటే వాళ్ళకి అనుభవం ఉండదు, లోపల డ్రైగా ఉంటారు. వాళ్ళకి వాళ్ళు ఏదైతే చెబుతున్నారో ఆ తత్వం తాలూకా అనుభవం ఏమి ఉండదు. ఆ పుస్తకాలు చదివి మనకు అప్పు చెబుతా ఉంటారు. ఎందుకది డ్రై అంటారు, దాని ఏంటి డ్రై. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే మీరు ఇంటికాడ ఉండండి, ఎక్కడికి పారిపోకుండా ఆయన ఆయన పత్త వేరు, రామకృష్ణ పరమహంస గారి పత్త వేరు. అంటే జ్ఞానం గురించి ఇద్దరు చెప్పారు, ఆ చెప్పే పద్ధతిలో తేడా ఉంది. అది భక్తి మార్గానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, ఈ జ్ఞాన మార్గానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ వేరు, సబ్జెక్ట్ ఒకటి చెప్పినా ఆ ప్రజెంటేషను ఆ భిన్నంగా ఉంటుంది. ఒకసారి ఇలా ఇలా ఏమైనా పట్టుకుని దగ్గర రమ్మని ఇలాగ ఇలా ఇలాగ అన్నారు, ఇలా ఇలా పడు. కొంతమందికి వెళ్ళి ఊళ్ళో కూర్చున్నారు. ఏంటని గురువు గారు మా ఊళ్ళో కూర్చున్నారు, నువ్వు బరువు ఎంత మోస్తావో చూడటానికి కూర్చున్నాను. నువ్వు ఎంత తూకం ఉన్నావు బరువు ఎంత ఉన్నావో చూడటానికి నన్ను మొదలైపోతా, ఇంక నువ్వు సేవ ఏం చేస్తావా అనుకోడు. దాని ఊళ్ళో కూర్చున్నాడు, ఇదేంటని గురువు గారు నా ఊళ్ళో కూర్చున్నారంటే ఆయన అనుకోడు. అసలు నువ్వు ఎంత బరువు మోయగలవో చూడటానికి కూర్చున్నాను రా, ఎంత పని నేను లోక సేవ ఎంత గలవ చేయవు. శివభావన లోపల ఉండాలి, జీవుడికి సేవ చేయాలి లోపల శివభావన లోపల ఉండాలి. లోపలేమో శివభావన ఉండాలి, సేవ ఏమో జీవుడికి చెయ్యాలి. ఆ జీవుణ్ణి శివుడు అనుకునే చెయ్యాలి, ఆ జీవుణ్ణి లోపలేమో శివభావన చేసి సేవ జీవసేవ. మళ్ళీ శివుడే జీవరూపంలో ఉన్నాడనుకుని చెయ్యాలి. ఇలా ఎంత చేయగలవు, ఈ శక్తి నీకు ఉందా లేదా అని, నువ్వు ఎంత తూకం మోయగలవు అని చెప్పి నీ ఒళ్ళో కూర్చుంటున్నాను రా అనేవాడు. గురువు గారు నా ఒళ్ళో కూర్చుంటున్నారంటే నీ ఒళ్ళో కూర్చుంటున్నాను రా. అలా శారదానంద ఒళ్ళో కూడా కూర్చున్నారు ఒకసారి. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ రామకృష్ణ మట్టంతా బరువు మొయ్యాలి రా నువ్వు అని చెప్పి చూస్తాను, నువ్వు తూకం ఎంత మోయగలవు, నువ్వు నన్ను తేలిగ్గా మోస్తున్నావు, త్వరి తూకం మోస్తా ఉంటే 25 సంవత్సరాలు రామకృష్ణ మఠం మోసాడు. ఉరికి వివేకానంద రామకృష్ణ మఠం స్థాపించి చనిపోయాడు. స్వామి శారదానంద 25 సంవత్సరాలు ఈ బరువు అంతా మోసాడు, ప్రపంచంలో రామకృష్ణ మఠం బరువు అంతా మోసాడు. మరుగు 4 రెండు ఇల్లు మొదలైపోతున్నాం. కొంతమందికి పనే దేవుడు, కొంతమందికి పనే దేవుడు కా అంటే వాళ్ళంటారు కామ్మే భగవాన్ దేకో, కామ్మే భగవాన్ దేకో అంటే పనిలోనే దేవుడిని చూడటం నేర్చుకోండి, పనిలోనే దేవుడిని చూడటం నేర్చుకోండి. పనిలో కూడా అది మీ పని అనుకోకండి, దేవుడి పని అనుకోండి. మీరు ఇంటికాడ చేసే పని కూడా మీ పని అనుకోకండి, దేవుడి పని అనుకుని చెయ్యండి. మీరు ఇంటికాడ చేసుకునే పని కూడా మీ సొంత పని అనుకోవద్దు, దేవుడి పని అనుకుని చెయ్యండి. అంచేది మీరు ఏం చేయాలంటే ఇంటికాడ ఉండొచ్చు, ఎక్కడికి పారిపోవద్దు, మమకారం తగ్గించుకోవడం నేర్చుకోవడం. ఇంట్లోనే ఉండండి, ఎక్కడ పారిపోతారు, పారిపోయి మీ మనస్సు వచ్చేస్తుంది కదా కూడానే. మీ వాసన మీద కూడా మీరు కాశీ వెళ్ళారు అనుకోండి, మీ మనస్సు వచ్చేసింది కదా, మీ వాసనలు వచ్చేసినాయి కదా, మన పిడకలు కూడా అంతా వచ్చేసింది కదా, కాశీ వెళ్ళినా అన్ని వచ్చేస్తున్నాయి కదా. ఎక్కడికి మీరు చివరికి చనిపోయిన తర్వాత ఇంకో లోకంలోకి వెళ్ళి మీ మనసు మీకు కూడా వచ్చేస్తుంది. అది వదిలించుకోండి, వదిలించుకునే విషయం చూసుకోకండి. ఇల్లు విడిచిపెట్టి పారిపోతే మనసు ఎక్కడ పోతుంది, అది ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చేస్తుంది. అంచేది మీరు ఇంటికాడ ఉండి మీరు చేయవలసింది ఏంటంటే మమకారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం పని చేయాలి, మమకారాన్ని ప్రయత్నించం. తర్వాత మీరు మాట్లాడే మాటలో ఈగో తగ్గించుకోండి, ఈగో సెంటర్డ్గా ఉండొద్దు. ఏంటది గాడ్ సెంటర్డ్గా ఉండాలి. మనం ఎలా ఉండాలి, వ్యక్తిభావాన్ని అహంభావాన్ని పెంచేది నామరూపాలు. మీరు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ సబ్జెక్టు. మన శరీరం ఎలా పెరుగుతుంది, అన్నం తింటే పెరుగుతుంది. మన శరీరం ఎలా పెరుగుతుంది? ఎంత పెద్దవాళ్ళు అయిపోయాం కదా ఇప్పుడు, ఎలా పెరుగుతుంది? అన్నం తింటే పెరుగుతుంది. మళ్ళీ అన్నం తింటే మానేస్తే శరీరం చచ్చిపోతుంది. అన్నం తింటే మన శరీరం పెరిగిపోతుంది. నామచింత వలన, రూపచింత వలన అహంకారం పెరిగిపోతుంది. అన్నం తింట వల్ల శరీరం పెరుగుతుంది, రూపచింతన నామచింతన వల్ల వ్యక్తి భావన పెరిగిపోతుంది. ఏం పెరుగుతుంది? నాది ఫలాన రూపం, ఫలాన నామం, వ్యక్తి అహంభావన పెరిగిపోతుంది. అంటే మీరు ఇంటికాడ ఉండేది, పారిపో అక్కర్లేదు, తొందరగా పారిపో అక్కర్లేదు. మీరు ఇంటికాడ ఉండే మీ పని మీరు ఇడిచిపెట్టకుండా అహంభావాన్ని, అవి మమత్వాన్ని, అహంభావాన్ని, మమత్వాన్ని తగ్గించుకోవడానికి సాధన చేయండి. మీ పని మీరు చేసుకోండి. మీ పని ఇంట్లో ఉన్నాక ఏదో పేజీలు వస్తాయి, అగౌరపరుస్తూ ఉంటారు. మీరు కష్టపడి పని చేసినా తిడతా ఉంటారు, అది బాగోలేదు అంటారు, ఇది బాగోలేదు అంటారు. మీకు అర్థమవుతుంది, అది తినేవాళ్ళు అది బాగోలేదు ఇది బాగుంటారు ఏదో అన్నా బేర్ ఇన్సల్ట్. మీరు అగౌరవాన్ని కూడా భరించడం నేర్చుకోండి. మీకు అర్థమవుతుంది, మనిషి అయితే ఎప్పుడు అగౌరవం వస్తుంది అది కూడా భరించడం నేర్చుకోండి. అవమానం వస్తుంది అది కూడా భరించడం నేర్చుకోండి. దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. అది మీరు అది కూడా సాధనలో ఒక భాగము. మీరు మీకు ఎప్పుడు అవమానం వస్తే భరించారనుకోండి, అగౌరవం వస్తే భరించగలుగుతున్నారనుకోండి, మీరు చేసిన పుణ్యాలు తర్వాత తీర్థయాత్రల కంటే ఇది గొప్ప విషయం. ఏం చేయాలి? మీరు బేరు చేయగలుగుతున్నారు, అంటే దాన్ని భరించగలుగుతున్నారు, ఫైట్గా ఉండగలుగుతున్నారు. అలా సుమిత్ర ఉండేది. అలా ఎవరుండేది? సుమిత్ర ఉండేది. కైకిని ఎక్కువ గౌరవిస్తున్నారు, దశరథుడు నన్ను ఎక్కువ గౌరవించడం లేదని కౌశల్యకు ఉంది కానీ సుమిత్రకు లేదు. ఇంచేత ఆవిడ దశరథుడు గౌరవిస్తే ఆవిడకి కావాలా? గౌరవించకపోతే అక్కర్లేదా? గౌరవించకపోతే వీటి మీద ఆధారపడలేదు. ఆవిడలో ఆవిడ ఉంది. ఇప్పుడు మనలో మనం ఎప్పుడో లేమో గౌరవుల కోసం తిరుగుతామండి. దశరథుడి గౌరవం కౌశల్యకు రావాలి, కౌశల్యకు కావాలి, ఇంకెవరికి? కైకాలు సుమిత్ర జయంతికి మహాజ్ఞాని. దశరథుడు నన్ను గౌరవించడం లేదు, నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు అనే భావన లేదు. ఆవిడ సముద్రం. దశరథుడు గౌరవిస్తే ఇవిడ కలిసి వచ్చేది లేదు. ఎవరికి? సుమిత్రకి. గౌరవించకపోతే నష్టం లేదు, గౌరవిస్తే లాభం లేదు. ఇప్పుడు లాభం వచ్చింది, రాజుగారు నన్ను గౌరవిస్తున్నారు, నా స్థలంపు కూడా. అలా గౌరవించడం అనుకోండి, రాజుగారు నన్ను గౌరవించడం లేదని మనసులో బయటికి కాదు, అలా మనసులో కూడా అనుకోదు. సముద్రం ఏమనుకుంటుంది? సముద్రం కౌశల్యం అనుకునేది రాజుగారిని నన్ను గౌరవించలేదు, కానీ సుమిత్ర అనుకోలేదు. సుమిత్రాదేవి, ఆ సుమిత్రాదేవిని పట్టుకుని పైకి ఎత్తి పడవేశాడు తులసీదాసు గారు. మనం మొద్దు బుర్రలో మట్టి బుర్రలు కాబట్టి రామాయణం చదివిన సుమిత్ర గొప్పతనం తెలుగుతాడు. మన బుర్రలే మట్టి బుర్రలు, ఈ మట్టితో చేసిన బుర్రలు, ఈ మట్టి బుర్రలకు అందులో బంగారం ఏం అందుతుంది మనకి? ఇక రామాయణంలో దశరథుడు నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదని కౌశల్య బాధపడే సంఘటనలు ఉంటాం, కానీ ఎక్కడ కౌశల్ కాదు. వీరి కూల్ కామ్ అండ్ కంపోజ్డ్ ఎప్పుడూ ఆవిడ. అసలు ఇతరులు ఇతరులు ఇచ్చి గౌరవం మీద బయటికి వెళ్తే కంగారు పడతాం, గాలి మనం కాదు కదా. అది ఒకటే నీకు ఫ్రీడమ్ కలిగేది. ఈ షుడ్ నో ద ట్రూత్, ఈ మస్ట్ నో ద ట్రూత్, దట్ విల్ మేక్ యూ ఫ్రీడమ్, దట్ విల్ మేక్ యూ ఫ్రీ. ఏది ఏదైతే నీ హృదయంలో ఉన్న సత్యం ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చిందో ఆ సత్యం మాటి, ఆ సత్యం మాత్రమే నీకు ఫ్రీడమ్, స్వేచ్ఛని ఇస్తుంది. ఎందులోంచి? ఈ మనోదేహంలోంచి, లోకవాసంలోంచి, కాని గొడవల్లోంచి స్వేచ్ఛ నీకు ఎప్పుడు కలుగుతుందంటే నీ హృదయంలో ఉన్న సత్య వస్తువుని ఎప్పుడైతే గుర్తించావో. యు మస్ట్ నో ద ట్రూత్, దట్ అలోన్ విల్ మేక్ యూ ఫ్రీ. అది మాత్రమే నిన్ను విడుదల చేస్తుంది. సత్యాన్ని తెలుసుకునే వరకు, అంటే లోపల బ్రహ్మము అది ఎరుకులోకి వచ్చే వరకు మన అసత్యం విడిచిపెట్టదు. ఏమండి, సత్యం తెలుసుకునే వరకు అసత్యాన్ని సత్యం అనుకోవడం మానం మనం. అంచేది బంధం నుంచి బయటకు రాలేదు. ఇక్కడ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మనకు సత్యం తెలుసుకునే వరకు అసత్యాన్ని సత్యం అనుకోవటం మానం. ఈ శరీరమే నిజం, మనస్సే నిజం, ఈ భోగాలు ఒకటే నిజం, ప్రపంచం ఒకటే నిజం, ఈ చుట్టాలు ఒకటే నిజం, డబ్బు ఒకటే నిజం, గౌరవం ఒకటే నిజం, ఈ స్టేటస్ ఒకటే నిజం, పొజిషన్ ఒకటే నిజం, ప్రామినెన్స్ ఒకటే నిజం. మన కాని గొడవలన్నీ నిజం కింద కనిపించడం మానవయ్యి. ఎప్పుడు? నీవు ట్రూత్ తెలిసే వరకు. యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్,
దట్ ఎలోన్ షాల్ మేక్ యూ ఫ్రీ. సత్వగుణం అభివృద్ధి చేసుకోండి. మాటకాడ సౌమ్యంగా ఉండాలి, పనికాడ సౌమ్యంగా ఉండాలి, చేతకాడ సౌమ్యంగా ఉండాలి, ఆలోచనలో సౌమ్యంగా ఉండాలి. మీకు అర్థమవుతుంది? మీరు ఎవరిని ప్రేమించగలిగితే ప్రేమించండి, ఎవరిని ద్వేషించొద్దు. ప్రేమించగలిగితే ప్రేమించండి. ఎవరు నువ్వు ప్రాణం పొందలేవు అంటే ఎవరు ప్రాణం చెయ్యొద్దు. నీకు ప్రాణం పోసే శక్తి నీకు లేదు అంటే ఎవరు ప్రాణం చెయ్యొద్దు. నీకు అర్థమవుతుంది? ఇది యేసువు వాచ. మీరు సత్వగుణం అభివృద్ధి చేసుకోండి. సాత్వికులు ధన్యులు, వారు దేవుని చూసేదారు. అన్నవాళ్ళకంటే పడ్డవాళ్ళు గొప్పవాళ్ళు అంటారు చూడండి. అన్నవాళ్ళు ఏదో అనేస్తారు. మళ్ళీ తులసీదాస్ గారు మాటలకు ఇంకోటి చెబుతున్నాను, అన్నవాళ్ళకి రజోగుణం పెరుగుతుంది. వాచాలతం ఏంటండి? ఏమండి ఆశ ఎలా పెరిగిపోతుందంటే పెళ్లి వల్ల. అంతకుముందు ఏదో కొద్దిగా ఉంటుంది అంత, పెళ్లి వల్ల ఆశ పెరిగిపోతుంది. వాచాలత్వం వల్ల అందరినీ పట్టుకుని తిట్టడం వల్ల, ఈ పొగరబోతనం వల్ల, కదా వాగ ఆడంబరం వల్ల కోపం పెరిగిపోతుంది. దానివల్ల కోపం పెరిగి ఇంకోటి ఏదో లోభిత్వం, డబ్బు పెరిగి కొద్ది లోభిత్వం పెరిగిపోతుంది. కొంతమంది సామాన్య గృహస్థులు ఉన్నప్పుడు ఏదో వాళ్ళు తోచింది ఏదో చేస్తారు, ధనవంతులు లేక మొత్తానికి మానేస్తారు. ఇంచేది అందులోని గుణం అది. పెళ్లి అయిన వెంటనే తులసీదాస్ గారి మాటలు ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడని, ఇదంతా మీకోసం చెప్పడం లేదు, ఎంత అందంగా చెప్పాడని చెప్తే గీత ఈ మాటలు చెప్పలేదు. ఉరికి చెప్పి ఆయన ఉరికే ఇన్సిచ్చి వదిలేశాడు. పెళ్లి చేసుకుంటే కామం పెరుగుతుంది, వాగ ఆడంబరం వల్ల ఇంటికాడ అందరిని పట్టుకు తిడతా ఉంటారు, రోడ్డు మీద తిడతా ఉంటారు. దాని ఇందాక ఏం చెప్పి వాగ ఆడంబరం ఏదో అంటారు దాన్ని. వాచ్య రక్తం ఇంకోటి ఏదో ఉందాన్ని అవి వాటి వల్ల కోపం పెరుగుతుంది. ఇంకోటి పడివాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోతుంది. ఎవరైనా తిడతా అంటే మీరు పడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోతుంది. పడివాళ్ళు ఉన్నారు కదా ఇంటికాడ. ఏమండి ఇందులో ఈ నోట్లో ఉన్న దోషం వల్ల ఏం పెరిగిపోతుంది? కోపం పెరిగిపోతుంది. తర్వాత ఇంకోటి ఎందులో తర్వాత డబ్బు పెరిగి కొద్ది లోభిత్వం పెరిగిపోతుంది. తులసీదాస్ గారు చూస్తున్నారు, ఇది మన అనుభవంలో కూడా తెలుస్తూ ఉంటుంది. భార్యకి భర్త పండిరి ఆశ పాకటానికి, ఈ కామం పాకాలి కదా. పందిరి లేకపోతే పందిరి అని ఉండాలి, చెట్టు అని ఉండాలి. దేనికి? ఆమ్రాయ పాదికి. భార్యకి భర్త పందిరి ఏంటి? ఆశ అనే లత పాకటానికి. ఏం వండర్ఫుల్ అని తులసీదాస్ గారు చెప్పింది. భర్తకి భార్య పందిరి, వాడి చెయ్యి ఇక్కడ పాకిపోతుంది. దేని మీద? ఈ భార్య అనే పందిరి మీద పాకిపోతాను. దీనికి ఆడి పందిరి, ఆడికి ఈది పందిరి, ఇద్దరికి కలిసి కామం పెరుగుతూ ఉంటుంది. పెళ్లి కామాన్ని పెంచుతుంది, పొగరబోతాను. నోటుకు వచ్చిన వాళ్ళు అందరూ తెలుస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోపం పెరిగి చెట్టి వాళ్ళందరికీ వాచారత్వం ఉంటుంది. అంటే వాక్కు సరిగ్గా ఉపయోగించలేదు, దుర్వినియోగం చేస్తారు. అది తిట్టడం గొప్ప అనుకుంటారు, అందరిని విమర్శించడం ఒకటి, తిట్టడం ఒకటి. వాళ్ళ కోపం పెరిగిపోతుంది, పైసలు పెరిగిపోయింది, ఆశ పెరిగిపోతుంది. ఎవరి మాట? తులసీదాస్ వాచ్. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అండి. తులసీదాస్ గారికి చెప్పి మాటలు అబద్ధాలు మీరు అనుకుంటారంటే మీరు కూడా చూసుకోండి, అంటే మీ అనుభవానికి సరిపోతున్నాయో లేదో చూసుకోండి. తులసీదాస్ గారు ఏదో చెప్పారు, ఆయనకి మన అనుభవానికి సంబంధం లేదు అలా అనుకోకండి మీరు. అంటే ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉండడానికి పనికి వస్తాయి. ఇవన్నీ కూడా అంటే మనకి మన మనస్సుని, మన హృదయంలోని సత్యం వైపుకి, ఈ మాటలన్నీ మన హృదయంలోని సత్యం వైపుకి మనం తోలికెడతారు. ఇప్పుడు దోళనే మనుషులు ఎలా తోలికెడతారు, అలా జీవకోటి కూడా మన జీవులందరూ కూడా పశువులే. ఈ పశుపతి శివుడు, నీకు అర్థమవుతుంది? దేహాభిమానం వాడు ప్రతివాడు పశువే. ఈ తులసీదాస్ గారు చెప్పిన మాటలు ఈ పశువులందరినీ ఎక్కడైతే మన ఆధ్యాత్మిక హృదయంలోకి, ఎక్కడైతే నారాయణుడు ఉన్నాడో, ఎక్కడైతే ఈశ్వరుడు, ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో, ఆ ఈశ్వరుడి దగ్గరికి ఈ పశువులను తోలికెళ్ళటానికి తులసీదాస్ గారి మాటలు ఉపయోగపడతాయి. అంచేది రిపీటెడ్ గా చెప్తున్నాను. అంచేది మీరు ఇంటికా నుంచి పారిపోకండి, మమకారం తగ్గించుకోండి. ఇంటికా నుంచి ఎక్కడికి పారిపోవద్దు. మీరు ఎక్కడికెళ్ళి కాశీ వెళ్ళినా మమకారం తగ్గించుకోవాలి కదా. మీరు ఇంటికాడే ఉండండి, మమకారం తగ్గించుకోండి. మీరు ఇంటికాడ ఉండి మమకారం తగ్గించుకోవడం కూడా సాధనే. ఎక్కడికి వెళ్ళినా తగ్గించుకోవాలి కదా. మమ్మల్ని ఎర్రబట్టలు కట్టుకున్నా మీరు మమకారం తగ్గించుకోవాలి. అదే పని ఎర్రబట్టలు కట్టుకోక్కర్లేదు. మీరు ఇంటికాడ ఉండి గృహస్థ ధర్మంగా ఉండి మీరు మమకారం తగ్గించుకోండి. తర్వాత మీకు కష్టాలు వస్తూ ఉంటాయి. గృహస్థాశ్రమంలో సన్యాసి కింద ఎక్కడ తింటాడు, ఏ చెట్టు కింద పడుకుంటాడు, ఆడు వండుకోవాలి, ఎవడది ఎవడో పెడతాడు, ఎవడో తినేస్తా ఉంటాడు, ఆడు ఎవడో పెడతా ఉంటాడు, ఎక్కడో తినేస్తా ఉంటాడు. అండి ఆడు కొంతమందికి సాధువులకి చదువులు సాధ్యులు ఉండదండి. ఓ సాధు గారికి భోజనం పెట్టారండి, వాళ్ళకి ఊరికే తిరుగుతారండి వాళ్ళు. వాళ్ళందరికీ చదువులు ఉండవండి, సాధన ఉండదండి. చుట్టలకి కాల్చుకుంటూ ఉంటారు, బీడికి కాల్చుకుంటూ ఉంటారండి. ఈ గిరి మన అరుణాచలం చుట్టూరు సాధులు ఉంటారండి. వాళ్ళు సీట్లు రిజర్వేషన్ మన రైల్లో బెస్తారు కింద, ఒకళ్ళ బెంచి మీద ఇంకోళ్ళ బెంచ్కి రానివ్వరండి వాళ్ళు. ఆ కొండ చుట్టూరు ఉంటారండి వాళ్ళు బెంచీల మీద. ఆడి బెంచి మీదకి ఈడు రానివాడు, ఈడి బెంచి మీదకి ఆడు రానివాడు. అందులో సాధుగారు అన్నాడండి, ఏమంటే నాన్నగారు మాకు మాంసం చేపలు దొరకటాలని అన్ని దొరికినాయని బాబు అన్నారు. ఈ పుణ్యాత్మ పుణ్యం చేసుకున్న వాళ్ళు అన్ని తెచ్చి పడేస్తున్నారండి. దీపం రోజు బోలంత తిండి మాకు ఎవడో సాధులు అంటున్నారండి. మాంసం చేపలు ఎవడో చేపటాలి, మాకు తెచ్చే తిండి ఉండి ఇదారు పూర్వం ఇంటికాడ తిన్న నోరిది, కానీ మాంసం చేపలు ఎవడో చేపటాలేదండి. అందరూ ఏ చేస్తున్నారు, దీపం రోజు తిన్నంత తిండి అండి. మామూలు రోజుల్లో కూడా మాకు తెచ్చేస్తున్నారు పొట్లాలు కట్టుకుని. తిండికి ఏమి లోటు లేదండి, ఎటు వచ్చినా వర్షాకాలం ఇబ్బంది పడుతున్నాం, నీడ లేక పొట్టకు బాగా. వాళ్ళకి ఏమి ఇంకా చింతన దైవ చింతన ఏమన్నది, ఒక బెంచీలు ఉంటాయని చుట్టూ ఒక బెంచ్ ఒకటి ఆక్యుపై చేసుకుని ఇంకోటి వచ్చి చంపేస్తాడు ఆ బెంచి మీదకి వస్తాడు. అంటే మనకంటే ఎక్కువ ఉంటుందండి మమకారం వాళ్ళకి. ఇక ఎర్రబట్టలు కట్టుకున్నారు కానీ మమకారం, ఒక బెంచ్ ఒకటి రిజర్వేషన్ అండి అది. మన రానివ్వరండి, ఇంకో సాధన వచ్చి అక్కడ కూర్చొని ఎవరండి. వాళ్ళ కేటాయింపు రిజర్వ్ మన బెర్తల రిజర్వేషన్ ఉంటుంది చూడండి రైళ్ళు, అలా వాళ్ళకి రిజర్వేషన్ ఆ కొండ చుట్టూరు ఉన్న సాధులకి. అంచేది మీరు సాధులు కూడా వదిలేని అంటున్నారు భగవాన్. అరవింద్ ఘోష్ గారు ఒకరు, రమణ మహర్షి గారు ఒకరు ఎర్రబట్టలు కట్టుకున్న వాళ్ళు ఎప్పుడు గౌరవించలేదు వాళ్ళు. అలా పట్టించి ఎర్రబట్టలు కట్టుకున్న వాళ్ళు ఇంకేది పట్టించుకోలేదండి వాళ్ళు. అంటే అందరినీ చూసి గృహస్థిని ఎలా చూస్తారు, ఆయన అలా చూసుకోరు కానండి. అంటే అక్కడ ద్వేషభావం కాదండి, అందరు గృహస్థిని ఎలా చూస్తున్నారు, ఆ సాధుని ఎలా చూసుకున్నారు, కానీ ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేక స్థానం ఇవ్వలేదండి. అంటే ఆయన ఈ సాధులు కూడా వదిలేయండి, ఇప్పుడు భగవాన్ అంటున్నారు వాళ్ళు కూడా వదిలేయండి, వాళ్ళు ఏదో బట్టలు కట్టుకు అలా తిరుగుతూ ఉంటారు. గృహస్థులకి ఇంటికాడ చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి గృహస్థులకి అండి. కొంతమందికి డబ్బు లేని ఇబ్బంది అండి, కొంతమంది ఇంట్లో పేచీలండి. మీకు అర్థమవుతుందా, ఇంట్లో పేచీలండి. కూర్చుంటే కోపం, నుంచుంటే కోపం, మాట్లాడితే కోపం, మాట్లాడకపోతే కోపం, ఇంట్లో చాలా పేచీలు ఉంటాయండి. ఎక్కడ నలుగురు ఉంటే అక్కడ పేచీలు ఉంటాయి కదా. అంటే రాజీ పట్టడం నేర్చుకోండి. ఈ రాజీ పడి ఏదో కుటుంబం ఏదో గొడవలు ఉంటాయి, అన్ని కుటుంబాలకు ఏదో గొడవలు ఉంటాయి, కొన్ని కాంప్రమైజ్ అవ్వండి. ఏదో రాజీ పట్టడం నేర్చుకుని మొత్తం మీద కాలక్షేపం చేసేయమంటున్నాడండి. ఏదో గొడవలు ఉంటాయి కదండి, 10 మంది ఉన్న చోట ఏదో గొడవలు ఉంటాయండి. ఏమండి ఆడైనా పర్లేదు, వీళ్ళైనా పర్లేదు, ఇద్దరు కొడుకులు ఇద్దరు కూచుళ్ళు ఉంటే ఇంటికి పెద్దవాడు. కూచుళ్ళు ఉండి కొడుకులు లేకపోయినా పర్లేదు, కొడుకులు ఉండి కూచుళ్ళు లేకపోయినా పర్లేదు. అండి వీళ్ళు సగం ఆళ్ళు సగం ఉంటాయని గలాటా పెరిగిపోతుందండి అది. ఏదో ఒకవైపు జనం ఉంటే పర్వాలేదండి, ఒట్టి కూచుళ్ళు అనుకోండి గొడవ ఉండదండి, లేదా ఒట్టి కొడుకులు అనుకోండి గొడవ లేదండి. ఈ జనం ఆ జనం సిద్ధమైతే అక్కడి నుంచి ఘర్షణ ప్రారంభమవుతుందండి. ఏదో ఒక రకం జనం ఉంటే పర్వాలేదు. రామచంద్ర గారికి గొడవ లేదండి, ఒకవైపు గొడవ లేదు. రామచంద్ర గారికి రెండు వైపులు గొడవ లేదండి. మన జ్యోతికి ఒకవైపు గొడవే. అంటే ఇప్పుడు ఎందుకే ఏం చెబుతున్నారంటే భగవాన్ కుటుంబంలో ఉన్నప్పుడు ఏదో గొడవలు వస్తూ ఉంటాయి, ప్రతిదీ రాద్ధాంతం చేసేసుకోండి. రాద్ధాంతం ఇంకోటి అండి, మిమ్మల్ని మీ తప్పు లేకపోయినా ఏదో అంటా ఉంటారు ఇంట్లో. మీ అమ్మాయి అనొచ్చు, మీ భర్త అనొచ్చు, మీ కోళ్ళు అని మీ తప్పు తప్పు ఉండదండి. తప్పు లేకపోయినా ఏదో ఒకటి అంటారండి, అది కోచికిం చేసుకోకుండా ఏదో రాజీ పడి ఈ గొడవలు పెట్టుకుని మీ గమ్యం మర్చిపోద్దని ఎంత బాగా చెబుతున్నారో చూడండి భగవాన్. ఇంట్లో ఏ పేజీలు వస్తాయి, ఈ గొడవలో పడిపోయి ఈ కక్షల కాల్పణ్యాలు ఏదో పెంచేసుకున్నాను ఇక్కడ. అసలు గమ్యాన్ని విడిచిపెట్టద్దు, డెస్టినేషన్ విడిచిపెట్టద్దు. ఇప్పుడు మనం కాశీ వెళ్తున్నామండి, వెళ్తాం, పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మనతో మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా రైలు గంట ఆలిచైనా మనం వెళ్ళటం మాట్లాడలేదు కదండి. అలా గమ్యం మర్చిపోవద్దు. మీరు ఆత్మజ్ఞానం సంపాదించాలి, ఆత్మసుఖం పొందాలి, ఆత్మశాంతి పొందాలి, నిర్వాణ సుఖం పొందాలి. ఇంట్లో ఉన్నప్పుడు గొడవలు వస్తాయి, ఆ గొడవలు ఏదో రాజీ పడతా ఉండండి, లేదా భగవంతుడు తెలియదా మనం ఇటువంటి పరిస్థితిలో భగవంతుని పెట్టాడని మీరు అర్థం చేసుకుని ఆ కాలక్షేపం చేసేయండి. మీరు ఎలా కాలక్షేపం చేస్తే ఈ జన్మలో పడి బాధలు నీకు వచ్చి జన్మలో రావు. ఒకవేళ వెంటనే నీకు మోక్షం రాపోయినా ఇది ఇష్టంగా అనుభవించేస్తే ఈ గొడవలో వచ్చి జన్మలో ఇటువంటి గొడవలు నీకు రావు. వచ్చి జన్మలో ఇటువంటి గొడవలు రావు. అంచేత సంసారం నాకు ఏదో గొడవలు వస్తే ఈ గొడవలతో రాజీ పడి గమ్యాన్ని మర్చిపోదు, డెస్టినేషన్ మర్చిపోదు. మీరు ఆ నిర్వాణ సుఖం పొందాలి. మన శరీరం ఉండగానే మన ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే ఆ నిర్వాణ సుఖాన్ని పొందాలి. పునర్జన్మ లేని స్థితికి మనం ఎదిగి రావాలి. అది మర్చిపోకండి. ఈ తాత్కాలిక ఉద్రేకాలు తాత్కాలిక గొడవల్లో పడి గమ్యం మర్చిపోవద్దు. ఈ గమ్యం మర్చిపోవద్దు. అంచేది మీరు అలా ఉంటే మీరు సన్యాసం పుచ్చుకున్నారా లేకపోతే ఇంట్లో ఉన్న అది ముఖ్యం కాదు, జ్ఞాన సముపార్జన ముఖ్యం. జ్ఞాన సముపార్జన అంటే విషయ జ్ఞానం కాదు, ఆత్మజ్ఞాన సముపార్జన ముఖ్యం. ఆత్మజ్ఞాన సముపార్జన కావాలంటే మీకు ఇంటి నిండా సంపద ఉన్నా మీ మాటలో మీ ప్రవర్తనలో మీ ముఖంలో అవినయం పనికి రాదు. మీ ఇంట్లో ఎటు చూసిన డబ్బే అనుకోండి, ఏ గూట్లో చేసిన డబ్బే అనుకోండి, మీ ముఖంలో కొంతమందికి ముఖంలో తెలిసిపోతా ఉంటుంది అవినయం అంటే. వాళ్ళ గర్వం అంతా ముఖంలోకి వచ్చేస్తుందండి. మీ ముఖంలో మీ మాటలో మీ ప్రవర్తనలో అవినయం పనికి రాదు. ఇది శంకరాచార్య వారు చెప్పారండి, ఓ మహావిష్ణువు నా ప్రవర్తనలో అవినయం లేకుండా చూడు, అది ఒకటే నీ నాకు మొదటి ప్రార్థన చివరి ప్రార్థన. అంటే నీరు పల్లానికి వెళుతుంది, ఎక్కడైతే వినయం ఉందో అక్కడ జ్ఞానం వస్తుంది, కానీ అవినయం చూడ జ్ఞానం రాదండి. అంటే ఈ రోజున రమణ జయంతి, ఇంకా ఈ పళ్ళు పుచ్చుకునే పని ఒకటి ఎక్కువైపోయిందండి మాకు. మేము ఇప్పుడు లోపల నుంచి రాబోతే ఇక్కడ రానివ్వరండి మమ్మల్ని, మీటింగ్ తర్వాత చూద్దాం, మేము తెచ్చిన పండు పుచ్చుకోమంటున్నారు. ఈ జ్ఞాన ఫలం వదిలేయండి, ఈ భౌతిక ఫలం పుచ్చుకోండి అంటున్నారు. జ్ఞాన ఫలం ఎందుకంటే ఈ భౌతిక ఫలం తింటే కడుపు నిండుతుంది, జ్ఞాన ఫలం అయితే మోక్షం, అది ఎప్పుడో గొడవ కాదు, ముందు ఈ గొడవ చూసుకుందాం అంటున్నారు. ఇప్పుడు వెంటనే వచ్చి వదులుకుని ఎప్పుడో గొడవ ఎందుకంటున్నారు. ఈ భౌతిక ఫలం చూడండి, జ్ఞాన ఫలం తర్వాత చూద్దామంటున్నారు. అంటే మీరందరూ ఈ రోజున ఈ సభను చాలా బాగా జయప్రదం చేస్తున్నారు రమణ జయంతిని. మీకు రమణానుగ్రహం అందరి మీద ఉండాలి, రమణానుగ్రహం అందరి మీద ఉండాలి. ఈ శీతాకాలం వచ్చినట్టు వ్యవసాయకాలం వచ్చినప్పుడు ఇంట్లో ఏ కష్టకాలం ఉంటాయి అవి కోచికిం చేసేసుకుని పెద్ద చేసేసుకోండి. సాధ్యమంతవరకు మీరు బ్యాలెన్స్డ్గా ఉండండి. ఆ సుమిత్ర ఎలా ఉందో సుమిత్రది వల్ల రాజీ పడి కాలక్షేపం చేసుకోండి. ఇంటికాడ గౌరవిస్తున్నారని మీరు పొంగిపోకండి, గౌరవం లేదని కుంగిపోకండి. అలా పొంగు కుంగు ఉంటే మీ మనస్సు అంతర్ముఖం అవ్వదు, ఇది జ్ఞాపకించుకోండి. మీకు పొంగిపోవటం కుంగిపోవటం అలవాటు ఉందనుకోండి మీ ఇంటికాడ, మీకు ఇంకా మీ మనస్సు మిమ్మల్ని రంపం పెట్టి కోసేసినా మీ మనస్సు అంతర్ముఖం అవ్వదు. అంతర్ముఖం లేనివాడికి, అంతర్దృష్టి లేనివాడికి ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం లేకుండా మోక్షం లేదు, శాంతి లేదు, సుఖము లేదు. అంచేది మీరు మీకు అందరికీ రమణానుగ్రహం ఉండాలని. మీకు 100 మంది దేవతల అనుగ్రహం అక్కడే, ఒక్క దేవతా పురుషుల అనుగ్రహం చాలు మీకు. వంద మంది దేవతల అనుగ్రహం అక్కర్లేదు. మీరు తరించడానికి, మీరు స్వర్గరాజ్యానికి మోక్షరాజ్యానికి అధిపతి అవ్వడానికి ఒక్క దేవతా పురుషుల అనుగ్రహం చాలు. 100 మంది అక్కడ, 100 మంది అనుగ్రహం అవసరం లేదు, అవసరం లేదు. అంటే మీరందరూ ఈ సభను జయప్రదం చేయడానికి చాలా భక్తిగా వచ్చారు, శ్రద్ధగా వచ్చారు. కృష్ణుడు చెప్పాడు, శ్రద్ధావం లభతే జ్ఞానం, శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా జ్ఞానం రాదని చెప్పాడు. శ్రద్ధ వల్ల శ్రద్ధ, జ్ఞానం రావాలంటే శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. శ్రద్ధ లేకుండా జ్ఞానం రాదు, శ్రద్ధ లేకుండా ఏది రాదు. ఆధ్యాత్మిక జ్ఞానం కాదు, భౌతిక జ్ఞానం కూడా రాదు. ఇరణ్య కశ్యపుడు భౌతికవాది, ప్రహ్లాదుడు ఆధ్యాత్మికవాది. అంచేది మనం ప్రహ్లాదుడి పార్టీలో ఉండాలి, కానీ ఇరణ్య కశ్యపుడి పార్టీలో ఉండకూడదు. భౌతికానికి ఆయన గుర్తు ఎవరు? ఇరణ్య కశ్యపుడు, ఇరణ్య కశ్యపుడు. ఆధ్యాత్మికానికి ప్రహ్లాదుడి గుర్తు. మనందరం ప్రహ్లాదుడి పార్టీలో ఉంటే, ప్రహ్లాదుడు చాలా అవమానాలు పొందాడు. ప్రహ్లాదుడు చాలా అవమానాలు పొంది తండ్రి మీద కక్ష పొందలేదు, అదే ఆశ్చర్యం. అంటే ఎన్నో కష్టాలు పెట్టాడు ఇరణ్యకశిపుడు. ఆ కష్టాలు భరించాడు కానీ నన్ను ఇన్ని కష్టాలు పాలు చేస్తున్నాడు అని ఎప్పుడు మనస్సులో తండ్రి మీద వికారం రాలేదు. మీకు అర్థమవుతుందో? వాడు భక్తులు అగ్రగణ్యుడు. ఎవరు? ప్రహ్లాదు. మనం ఎవరైనా బాధ పెడతాంటే మనం సహించినా వాళ్ళు బాధ పెడుతున్నారని మనస్సులో ఉంటుంది. అది కూడా ప్రహ్లాదుడికి లేదు. వాడి భక్తులు అగ్రగణ్యుడు. వాడి భక్తి ఎవరైనా మన మాట అన్నారనుకోండి, మరి తిరిగి మన మాట అప్పగించాలా పోయిన వాళ్ళ మాట అన్నారో ఏదో అనుకుంటాం కదా. ప్రహ్లాదుడు అది కూడా అనుకోడు. ప్రహ్లాదుడు అది కూడా అంచేది భక్తులు అగ్రగ భీష్ముడి కంటే పెద్ద స్థానం ఇచ్చారు. ఎవరికి? అగ్రగ భీష్ముడి కంటే ఆంజనేయ స్వామి మహాభక్తులు నారదులు చాలా మంది భక్తులు లిస్టు ఉన్నారు. వీళ్ళందరికంటే ప్రహ్లాదుడికి అగ్రస్థానం ఇచ్చారు. అంటే ఏమి వికారం లేకుండా భరించాడు. వాడిని ఎవరికైతే కష్టాలు పెట్టాడో వాడి మీద ద్వేషభావం ఉండదు. మనకెవరు? సుమిత్ర కూడా గురువు. ప్రహ్లాదుడు గురువు, సుమిత్ర ఈవిడ సంసారంలో ఉంది కదా. సుమిత్ర ఎక్కడుంది? సంసారంలో ఉంది. సుమిత్రాదేవి ఎవరు? సుమిత్రాదేవి. అంచా ఈ రోజున మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, సంసార పక్షంగా సుమిత్రాదేవిని జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఈ జన్మలోనే తరిస్తాం. తర్వాత మీరు ఈ సభకు వచ్చారు, మీకు దైవానుగ్రహం, రమణానుగ్రహం, గురువు అనుగ్రహం, గురువు యొక్క కృప అందరికీ ఉండాలని ఉంటుందని హృదయపూర్వకంగా నేను ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈ సభను వచ్చి మీరు జయప్రదం చేసినందుకు మీరు వస్తేనే కదా గౌరవం. మీరు రాకపోతే సభ ఏముంది? ఇక వక్త ఉండేవాళ్ళు సరిపోదు కదా, శ్రోతలు కూడా ఉండాలి కదా. మీరందరూ ఉండాలని సభ నిండుగా ఉంది, అందంగా ఉంది. మీరందరూ ఇంత శ్రద్ధగా వచ్చి ఈ శ్రవణం చేసినందుకు నేను కృతజ్ఞతాపూర్వక వందనములు మీకు సమర్పించుకుంటున్నాను. వెరీ గుడ్. సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే కోపంగా ఉన్నప్పుడు అర్థం అవ్వదు. ఎనపెట్టి తీయడానికి ఉన్న లాభాలు తారం చేయి ఉండాలి. ఎనపెట్టి తీయాలంటే తారం చేయి ఉండాలి. ఒకటి పెట్టి ఉంటే సరిపోదు. మీకు అర్థమవుతుందా? ఇక్కడున్న ఈ ఆనందం అనే ఎనపెట్టి ఓపెన్ చేయాలంటే శాంత మనసు ఉండాలి. ఎక్కడో ఆ పెట్టిదాకా వెళ్ళకండి. మీరు ఆ పెట్టిదాకా మీరు ఒక వాక్యం చదువుతున్నారు కూడా చిరాగ్గా ఉన్నప్పుడు చదవండి. ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నప్పుడు చదవండి. ఇంట్లో పేచీలు ఉన్నప్పుడు చదవండి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చదవండి. ఆ శాస్త్రం తన హృదయాన్ని ఓపించేసి మీకు ఇస్తుంది. నేను చెప్పిన మాటలు నమ్మొద్దు. మీరు ఇంటికైనా చూసుకోండి. మీరు కోపంగా ఉన్నప్పుడు చిరంగా ఉన్నప్పుడు దేవుడి మాట అయితే ఈ శాస్త్రం కూడా మీరు చదివే పుస్తకం కూడా తన హృదయం మీకే పోదు. ఇప్పుడు మనుషులు కూడా అంతే కదా, మనం హృదయపూర్వకంగా మాట్లాడుతామంటే వాళ్ళు కూడా మన మనసు ఓపించేసి మాట్లాడాలనిపిస్తుంది. మనం కపటంగా మాట్లాడుతున్నాం, వాళ్ళకి అర్థమైపోతే వాళ్ళు కపటంగానే ఉంటారు. అంతే కదా, మన హార్ట్ ఓపెన్ చేస్తే వాళ్ళు కూడా హార్ట్ ఓపెన్ చేస్తారు. హాని చేస్తాం. తన హార్ట్ ఓపెన్ చేసి మృదు మధురమైన తెయ్యటి భాషలో మాట్లాడుతుందంటే దేవుడు అనుకుని వాడు ఆశ్చర్యపోయాడు కదా. రాముడు దేవుడు అనుకుంటున్నాం కదా అని నిర్ఘాంతపోయాడు. భాషా పండితుడు, వ్యాకరణ పండితుడు. మీకు అర్థమవుతుందా? వస్తువు చేతిలో ఉంది ఇక్కడ. ఆ విషయాన్ని ఎలా కొంతమంది బంగారం ఉంటుంది కానీ వస్తువులు ఎలా చేయించుకోవాలో తెలియదు. తర్వాత అతని దగ్గర ఉన్న బంగారాన్ని వస్తువు కింద మాట కింద ఎలా మార్చాలో తెలుసు ఆంజనేయ స్వామికి. అంటే లక్ష్మణుడు ఏదో మాట్లాడకపోతాను, నువ్వు వాళ్ళు పోయా లక్ష్మణుడు ఆ ముందు వాడు. ఆ భాష చూడు, అందులో మెరుపులు చూడు, మనకు చెప్పే పద్ధతి చూడు, ఆ ప్రజెంటేషన్ చూడు, సబ్జెక్ట్ యొక్క ప్రజెంటేషన్ చూడు. ఇవాళ మధ్యాహ్నం అంతా ఎండ, ఇప్పుడు వర్షం. అది కాలం. ఏ కాలంలో వర్షం అయితే వర్షం, ఏ కాలంలో ఏది రావాలో అది వచ్చేస్తుంది. ఇవాళ వర్షం వస్తున్నాం మనం ఎవరు అనుకోలేదు. ఆ కాలం వచ్చినప్పుడు వచ్చే ఏదైనా అంతే, మన ప్రాణం కూడా కాలం వచ్చినప్పుడు పోతుంది. ఉత్తమ శుభం, ఉత్తమ శాంతి ఏంటది? అది ఓపెన్ చేయండి. మీ ఇంటి కాదు ఎప్పుడు చిరాగ్గా ఉన్నప్పుడు పుస్తకం చదివినా చదివితే చదవచ్చు, కానీ దాని హృదయం మీకే పోదు. మీకు శాంత చిత్తం ఉంటే, మీకు ప్రశాంతమైన చిత్తంతో మీ ఇంట్లో ఏదైనా క్షోభం ఉన్నా అదంతా మూట కట్టేసి పక్కన పడేసి మీరు శాంత చిత్తంతో ఆ శాస్త్రం పట్ల గౌరవంతో ఆ శాస్త్రం పట్ల ఇష్టంతో కనుక మీరు చదువుతాంటే తన హృదయాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడుతుంది. ఇది నేను చెప్పేది మీరు ఇంటికాడ పరీక్ష చేసి చూసుకోండి. అంటే మీ హృదయంలో ఉన్నటువంటి వెనపెట్టి ఏదైనా తీసుకోవడానికి తారం చేయటువంటిది మీకు ఏదైనా శాస్త్రం అర్థం అవటానికి శాంత చిత్తం కూడా తారం చేయలేదు. ఆ శాంత చిత్తం కనుక మీకు లేకపోతే పుస్తకం చదివినా అర్థం కాదు, చదువు అంత అర్థం కాదు కదా, వ్యర్థంగా మారిపోదు. శాంత చిత్తం ఉండాలి. ఎవరు ఇది? రాధాకృష్ణ గారు చనిపోయే ముందు నా సత్యాన్వేషణ రాశారు, మనకు రాష్ట్రపతి గారు చేశారు రాధాకృష్ణ గారు. అది ఏమని రాశాడంటే, కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతుంది, కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతుంది, ఆ జన్మాంతర సంస్కారాన్ని బట్టి. కొంతమంది ఎంత మంచి భార్యలు ఉంటా, భర్తకు మంచి నీళ్ళు అవుతున్నాయి అనుకోండి, వాడు మంచి నీళ్ళు అడగక్కర్లేదు, వాడికి మంచి నీళ్ళు అవుతున్నాయని భార్యకి తెలుస్తుంది. అటువంటి ఉత్తమ భార్యలు కూడా ఉన్నారు. కొంతమందికి అనుకూలమైన భార్యలు దొరుకుతారు, కొంతమందికి నోటితో అడగక్కర్లేదు, వాళ్ళకి ఆకలి వేస్తామని కూడా భార్యకి తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతుంది. ఎవరో రాధాకృష్ణ చెబుతున్నాడు చివరి రోజుల్లో ఆయన మనసం పట్టాక. కొంతమందికి నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది, అంటే వాళ్ళకి ఏ ఉద్యోగం ఇష్టమో ఆ ఉద్యోగం దొరుకుతుంది. కొంతమందికి నచ్చిన ఉద్యోగం దొరికితే ఏది దొరికితే చేసేస్తా ఉంటారు, పోతాడు అలా కదా. కొంతమందికి అనుకూలమైన సత్తు దొరుకుతుంది, కొంతమందికి నచ్చిన ఉద్యోగం దొరుకుతుంది బతుకు తెలివి కోసం. వీళ్ళందరూ అదృష్టం ఉందిలే, వీళ్ళందరూ అది నేను కాదంటాం లేదు. వీళ్ళందరికంటే ఎవడు అదృష్టం ఉంటుంది? శాంత చిత్తం కలవాడు అదృష్టం ఉంటుంది. ఒకవేళ అనుకూలమైన భార్య దొరకకపోయినా ఎవడైతే శాంత చిత్తంగా ఉంటున్నాడో ఈ అనుకూలమైన భార్య దొరికిన వాడికంటే అదృష్టం ఉంటున్నాడు. వీళ్ళందరూ అదృష్టవంతులే. ఏది అనుకూలమైన సదిది నచ్చిన ఉద్యోగం దొరికిన వాళ్ళు అదృష్టం కాదంటాం లేదు. కానీ ఈ ఈ పరిస్థితులు ఒకరికి లేకపోయినా అది శాంత చిత్తానికి కనుక భంగం లేకపోతే వీళ్ళిద్దరు వీళ్ళకంటే వాడే అదృష్టం ఉంటుందని నా సత్యాన్ని విషయంలో చెప్పాడు. అంటే వాడు భాషా పాండిత్యం తోటి మనం చెప్పే విషయాన్ని వాడు చెప్తే ఇంకా వాళ్ళ భాష ఉంటుంది కదా చేతిలో, ఆ భాషను ఉపయోగించి ఎక్కువ అందంగా చెప్తారు. నచ్చిన ఉద్యోగం కంటే అనుకూలమైన సతి దొరికిన వాడికంటే నచ్చిన ఉద్యోగం దొరికిన వీళ్ళు అదృష్టం ఉంటుంది. కానీ వీళ్ళిద్దరికంటే ఎక్కువ అదృష్టం శాంత చిత్తం గలవాడు ఎక్కువ అదృష్టం ఉంటుందన్నాడు. ఇప్పుడు ఆయన చివరి రోజుల్లో చెప్పిన మాట అని చెప్పి, నీకు నువ్వు శాంతిని వెతుక్కోవడం కాదు, నువ్వు జ్ఞానాన్ని వెతుక్కోవడం కాదు, నీకు యోగ్యత ఉంటే అడగతుంటే అవి వచ్చి నిన్ను భరిస్తాయి. ఒకసారి మిమ్మల్ని శాంతి వచ్చి మించేస్తుంది, నీకు సత్వగుణం పెరుగుతానని కూడా లోపల మామూలుగా రైలు మీద పట్టాల మీద రైలు వెళ్ళిపోయినట్టు వచ్చేస్తుంది నీకు శాంతి. పట్టాల మీద ఇప్పుడు రోడ్డు మీద కారు వెళ్తా అంటే ఏదో అడ్డొస్తున్నాయి మనుషులు, పట్టాల మీద రైలుకి ఏం అడ్డొస్తుంది? మరి స్టేషన్ వచ్చేది కదా ఆగదారు. నీకు నీ కనుక యోగ్యత ఉంటే పట్టాల మీద రైలు వెళ్ళలేకపోతుంది, అలా సుఖం వచ్చి శాంతి వచ్చి మిమ్మల్ని ముంచేస్తుంది, ఇంకా అడ్డు ఉండదు దానికి. పట్టాల మీద వెళ్ళి రైలుకి అడ్డే ఉందంక, అది గంటల తరబడి వెళ్ళిపోతా ఉంటుంది, మరి స్టేషన్ వచ్చింది ఆఫ్ ఉండదు, ఆఫ్ చేసి కూడా ఉండడం. దాదాపు మనిషి ఉన్నా మనిషిని చంపుకి వెళ్ళిపోతుంది కనుక ఆగదు కదా. అలాగే నీకు పట్టాల మీద రైలు ఎలాగెళ్తుందో, నీకు ఆ యోగ్యత వచ్చినప్పుడు అరగత వచ్చినప్పుడు లోపల మీరు ఆ కల్మషం లేని స్థితిలోకి మీరు నెలకినప్పుడు ఆ ఉత్తమ సుఖం, ఉత్తమ శాంతి మామూలు ఉత్తమ సుఖం ముగింపు లేని సుఖం, ఏదో గంట ఉండి వెళ్ళిపోవటం కాదు, ముగింపు లేని సుఖం, ముగింపు లేని శాంతి, ఎండ్లెస్ హ్యాపీనెస్, ఎండ్లెస్ పీస్, దానికి ముగింపు ఉండదు. ఇప్పుడు మనం బూరి తింటున్నాం, తిన్నని చెప్పి 5 నిమిషాలు బాగుంటుంది, అది అయిపోయింది కదా. ఈ 4 దాటి లోపల వెళితే ఏమి లేదంక, బూరి తింటున్నామండి, ఈ 4 మీద ఉన్న చెప్పి బాగుంది బాగుంది అనుకుంటున్నాం, 4 దాటి లోపలికి వెళ్ళిందంక ఏమి లేదంక, 5 నిమిషాలు బాగుంది. ఇది అలా కాదు, ఇది అలా కాదు. బాహ్యమైన వస్తువులతోటి నీ శరీరంతో నీ ఇంద్రియాలతోటి బాహ్యమైన వస్తువులతో సంబంధం లేకుండా అలా సుఖ ప్రవాహంలో నువ్వు ప్రవహిస్తూ ఉంటావు. ఎటు చూసిన సుఖమే, ఎటు చూసిన ఆనందమే. అక్కడ నీకు వ్యక్తి భావన ఏమి ఉండదు, ఆనందంలో ప్రవహిస్తూ ఉంటావు. అక్కడ నీకు శరీరం ఉండదు, ఇంద్రియాలు ఉండదు, ఏం అక్కర్లేదు నీకు. పైగా ఉంటే అవి ఉంటే మనం పాయసం తాగుతుంటే నలకలు వస్తే ఎలా ఉంటుందో, మనం ఉత్తమ సుఖం అనిపించినప్పుడు శరీరం ఇంద్రియాలు అలా ఉంటాయి. అంటే ఎప్పుడైతే నీకు కల్మషం అణిగిపోయిందో, ఈ లోపల దోషం ఎప్పుడైతే అణిగిపోయిందో, రజోగుణం వేరుతో సహా ఎప్పుడైతే అణిగిపోయిందో, నువ్వు సత్వగుణం కల్టివేట్ చెయ్యి. డబ్బు లేనప్పుడు డబ్బు ఎలా సంపాదించుకుంటాడు, అలా సత్వగుణం నువ్వు సంపాదించుకో. సత్వగుణం సంపాదించుకుంటే అప్పుడు సత్వగుణం నీకు ఆ క్వాలిటీ సుఖం, క్వాలిటీ శాంతి తెచ్చిపెడుతుంది, నీకు తెచ్చిపెడుతుంది. తర్వాత మీరు మీకు జ్ఞాపకించుకోండి, మీ దేహం చనిపోయిన తర్వాత మీరు ఉండటం కంటిన్యూ అయిపోతారు. అంతేకాండి దేహం మీరైతే, దేహం పోయాక మీరు ఉండరు, మీరు దేహం కాదు కదా. దేహం మీరనుకోండి, దేహం పోయిన తర్వాత మీరు ఉండరు ఇంకా. మీరు ఏదిగా ఉన్నారో అది దేహం కాదు. ఏది మీరు ఏదిగా ఉన్నారో అది దేహం కాదు. దాన్ని మీరు దేహం అనుకు, మీరు ఏదిగా ఉన్నారో అది దేహం అనుకుంటున్నారు మీరు. అదే కంగారు పడి దేహం పోయినప్పుడు నేను పోతున్నానేమో అనుకుంటున్నారు. అదే ఆ ముడి విడాలి మీకు లోపల. వివేకం లేకుండా, ఆచార్యుడు దయ లేకుండా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా విడదు. అది మామూలు ఊరికే కుప్ప నూర్పు కింద చేసేస్తే సరిపోదు. ఆ వివేకం రావాలి, వైరాగ్యం రావాలి. ఆ వివేకం రావాలి దిశగా, వైరాగ్యం రావాలి లోపల నుంచి. ఈ జ్ఞానం అనేది పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరేది. మన కుంకుడికాయ పులిసి పోసినట్టు పైనుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరాలి. అంటే ఇక్కడ మీకు ఉత్తమ సుఖం కావాలంటే, ఉత్తమ శాంతి కావాలంటే, అంటే ఉత్తమ సుఖం ప్రకృతితోటి, ఇంద్రియాలతోటి, దేహంతో, ప్రపంచంతో, ప్రపంచంతో సంబంధమైన సుఖం. అదేంటది? దాన్ని ఏమంటారంటే, నీకు ఆ సుఖం దొరకాలంటే నిష్ప్రపంచ స్థితికి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రపంచం ఉండగానే ప్రపంచమైన స్థితిని నువ్వు పొందాలి. దాన్ని ఏమంటారు? నిష్ప్రపంచ స్థితి. నిష్ప్రపంచ ప్రపంచ